తేజస్ అంటే ప్రతిభ, సామర్థ్యం, తెలివి, ప్రకాశం, తేజస్. భగవంతుడు చెబుతున్నాడు ఇవన్నీ దైవీ సంపద లక్షణాలని చెబుతున్నాడు. ఏ చెడ్డ గుణాలు ఎందుకు ఉండకూడదు, మంచి గుణాలు ఎందుకు ఉండాలి అంటే, మంచి గుణాలున్న వ్యక్తి బంధం నుంచి విడిపడతాడు, చెడ్డ గుణాలను వ్యక్తి బంధం ఆ రోజుకు ఆ రోజు ఆచరించాను బంధంలో పడిపోతాడు. సద్గుణాలే సంపద, మన రూపాయలు సంపద కాదు, సద్గుణాలే సంపద. మన శరీరం పడిపోయినప్పుడు మన దగ్గర ఉన్న రూపాయలు మన శవాన్ని గడపదాకా కూడా కారణం. మన దగ్గర చాలా రూపాయలు ఉన్నాయనుకుని మన పెట్టిన రూపాయలు అయ్యో మన కష్టపడి సంపాదించి ఈ పెట్టిలో పడేశాడు వీడు వెళ్ళిపోతున్నాడని గడపదాకా కూడా రాదు. గుణాలు ఏం చేస్తాయంటే, మనసులో మన ప్రాణం పోయినప్పుడు కూడా మనసులో అణిగిపోయి ఉంటాయి. ఈ శరీరం పడిపోయినా, నీ ఉపాధులు పడిపోయినా, నీ ఇంద్రియాలు పడిపోయినా, ఇన్ని పడిపోయినప్పటికీ నీ మనసులో ఈ సంపద అనమాట నిజమైన ఆస్తి మంచి గుణాలే. ఏమంటే మనసులో నిద్రాణం అయ్యి అలా కొత్త శరీరం వచ్చినప్పుడు కూడా ఇంకోవ రూపాయలు రావు గుణాలు అంటే నిజమైన సంపద. మీరు కష్టపడి మంచి గుణాన్ని సంపాదించుకున్నారనుకోండి అనుకోని మాట వస్తుంది, ఆ మంచి గుణం మీకు కూడా వస్తూ ఉంటుంది. మీకు ప్రయాణం చేస్తున్నట్టు ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు మన గొడుగు ఏ విధంగా అయితే రక్షణ, వర్షం కురిస్తే మన గొడుగు ఏ విధంగా అయితే రక్షణ, మీ మంచి గుణాలే మీకు రక్షణగా ఉండి జన్మ జన్మలకి కూడా. మీరు చావు గురించి ఏం ఆలోచించండి, చావు అనేది చాలా స్వల్ప విషయం, అల్ప విషయం. మీరు ఆలోచించవలసింది అహంకారం గురించి ఆలోచించండి, మీ మనస్సు గురించి ఆలోచించండి. చావు గురించి మీరు ఆలోచించి ఒక సెకండ్ కూడా మీరు టైం వేస్ట్ చేయండి. ఇది చావు వల్ల ఇలాగ ఉంటామని, చావు అంటే ఏం లేదు ఇలాగ ఉంటాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మన గుణాలు మారవు చావు వల్ల, మన అహంకారం మారదు, మన మనస్సు మారదు, మన ఇంద్రియాలు కూడా మారవు. మనం మనలాగా ఉంటాం, మన అహంకారం మనలాగా ఉంటుంది, ఈ శరీరం పడిపోతుంది, కొత్త శరీరం వచ్చి దీన్ని ఏలాడతాం. మరణం అంటే ఏమి లేదు, అహంకారం అహంకారం లాగా ఉంటుంది, ఈ శరీరం పడిపోతుంది, దానికి ఒక కొత్త శరీరం ఏర్పడుతుంది. దేనికి ఏర్పడుతుంది అహంకారాన్ని, కొత్త శరీరం. ఆత్మకి శరీరం అక్కర్లేదు, అహంకారానికి శరీరం కావాలి. అంచేత అహంకారం ఉండటం జన్మలు వస్తుంది. ఇది తీసి ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. మీరు ఎంత ఎక్కువ అర్థం చేసుకుంటే అంత తక్కువ సాధనతోటి మీరు ఫలితం. ఉదాహరణ ఒకటి చెబుతాను, మీ గాఢ నిద్రలో మనం ఉండగా కాశీ వెళ్ళినట్టు లేదా అరుణాచల్ వెళ్ళినట్టు మద్రాసు వెళ్ళినట్టు మీకు కళ వచ్చింది అనుకోండి. నిజంగా మీరు కాశీ వెళ్ళారా? కాదండి, మీకు కాశీ వెళ్ళినట్టు కళ వచ్చింది. మీరు నిజంగా కాశీ వెళ్ళారా? మీ మనసులో కనిపిస్తాను కాశీ. మీరు కాశీ వెళ్ళారు, మీ శరీరం మనసు మీద ఉంది. కళ్ళ మీరు తక్కువ జాగ్రత్త వ్యవస్థ కంటే స్వప్ననే నిజానికి దగ్గరగా ఉంది. కొంతమంది సైంటిస్టులు కూడా వాళ్ళకు వచ్చిన కళను బట్టి కొత్త విషయాలు కనిపెట్టారు. కొంతమంది రైటర్స్ కూడా వాళ్ళ కళను బట్టి తీసుకుని గొప్ప గ్రేట్ వర్క్స్ చేసి. మీకు జాగ్రత్త అవస్థ కంటే, వేకింగ్ స్టేట్ కంటే, డ్రీమింగ్ స్టేట్ సత్యానికి దగ్గరగా ఉంది. ఒకసారి స్వప్న అవస్థలో వచ్చి స్పష్టంగా తెలుస్తూ ఉంటే అవే జరుగుతూ ఉంటాయి. మన స్వరూపం జాగ్రత్త అవస్థల కంటే స్వప్న అవస్థలను స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. అదేవిధంగా అహంకారానికి కూడా అది అలాగే ఉంటుంది. దానికి కొత్త చర్యలు వస్తాయి, కొత్త లోకాలు వస్తూ ఉంటాయి, కొత్త దేశాలు వస్తూ ఉంటాయి, మళ్ళీ కొత్త అత్తగారులు, కొత్త మామగారులు, మళ్ళీ కొత్త అన్ని కొత్త సంవత్సరాలు, కొత్త కుటుంబాలు అన్ని ఇలా వచ్చేస్తూ ఉంటాయి. మీరు ఆ మనసు మీద ఉన్నారు, మీ మనసు కాశి కనిపించిన స్వప్నంలో అది ఈ కొత్త దేశాలు, ఈ కొత్త లోకాలు, ఈ కొత్త సంవత్సరాలు, ఈ కొత్త రాగ దేశాలు, ఈ టెక్నాలజీ, ఈ సైన్స్, ఇవన్నీ కూడా అహంకారానికి, ఈ అహంకారానికి కనిపిస్తుంది. ఇది రాలిపోయే వరకు ఈ సంవత్సరాలు వస్తుంటాయి, ఈ లోకాలు వస్తుంది. ఈ శరీరం ఇవాళ ఇక్కడ జిల్లులో కనిపించవచ్చు, ఇంకా మీ అహంకారం కొత్త శరీరం వస్తున్నది న్యూఢిల్లీలో కనిపించవచ్చు, ఇంకో శరీరం వస్తుందనుకోండి అది రష్యాలో కనిపించవచ్చు. దేశం మారొచ్చు, కాలమాన పరిస్థితులు మారొచ్చు, కానీ అహంకారం మారదు. అది మారితేనే కానీ జ్ఞానం కలగదు, అది సీక్రెట్. అంటే మరణం వల్ల ఏం మారుతుంది, మనకు అహంకారం మారటం లేదు, గుణాలు మారటం లేదు, మనసు మారటం లేదు, ఇప్పుడే మార్చుకోవాలి. మరణం రాకముందే మరణించాలి, మరణం రాకముందే మరణించాలి, వాడి జ్ఞానం అవుతుంది. ఇంకేట మరణం వల్ల శరీరం మారుతుంది కానీ గుణాలు మారవు, అహంకారం మారదు. ఆ శరీరం మారుతుంది, ఆ శరీరం పడిపోయిన తర్వాత దానికి కొత్త శరీరం వచ్చి అటాచ్ అవుతుంది. దీనికి అహంకారం, అది యాజిటేజ్గానే ఉంటుంది. అంటే చావు గురించి ఇంకా ఆలోచించలేదు ఎందుకు, చావు గురించి భయపడాల్సిన పని లేదు. ఎవరు మీరు సక్సెస్ అయినట్టంటే మనస్సు ఎంత స్వాధీనంలోకి వస్తున్నాడు మనకి, ఎంత మనం నిగ్రహించుకోగలుగుతాం, ఎంత మన అహంకారం మన కంట్రోల్లో ఉంటుంది, ఈ మరణం వచ్చే లోపల దాన్ని ఎంతవరకు బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం. బ్యాలెన్స్ షీట్ మీరు జాగ్రత్తగా చేసుకుని చూస్తుంటే సరిగ్గా మరణం వచ్చే టైంకి మీరు పెర్ఫెక్ట్ గా మీ మైండ్ మీరు కంట్రోల్లో తెచ్చుకుంటే, మీ మనసును మీరు స్వాధీనంలోకి తెచ్చుకుంటే మీరు సక్సెస్ అవుతారు. తర్వాత ఇంకెవరికి మీరు సహాయం చేయండి. దేహం పడిపోకముందే ఈ అహంకారం మన స్వాధీనంలోకి రావాలి, మన మనస్సు, మన ఇంద్రియాలు మన స్వాధీనంలోకి రావాలి. ఏమి దేహం పడిపోకముందే దానికి ప్రిపేర్ అయ్యేవారు మనం. సర్వసాధారణంగా ఈ చెప్పుకోవడానికి తేలిగ్గా ఉంటాయి, ఆచరణ కష్టం. మాటలు చెప్పుకోవడానికి తేలిగ్గా ఉంటాయి, ప్రాక్టీస్ వచ్చేవాడికి, ఆచరణ వచ్చేవాడికి చాలా కష్టం. ప్రతిభ అంటే తేజస్, ప్రకాశం. ప్రతిభ అంటే భగవంతుడు ఏ దృష్టి ఆలోచించాడంటే, మీరు ఎదుట మనిషిని మీరు అవమానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ, వాడిని అవమానం చేసినప్పటికీ, వాళ్ళలో కనుక ఏం వికారం పుట్టకుండా ఉంటే, ప్రజ్ఞలో ఏమి తేడా లేకుండా ఉంటే వాడి ప్రజ్ఞ. ఏది ప్రజ్ఞ? మీరు ఎవరిని అవమానపరుస్తాడు, మీ అవమానానికి వాడు లొంగిపోయి, అంటే వాడికి చిరాకు పట్టడం, కోపం రావటం, వికారం రావటం, అంటే మీ మీ అవమానానికి వాడు లొంగిపోతున్నాడు. వాడి ప్రజ్ఞావంతుడు ఎలా అవుతాడు? అది భగవంతుడు అడిగి ఈ లాజిక్ చూడండి. భగవంతుడు ఇక్కడ చూపించింది వండర్ఫుల్ లాజిక్. మీరు చేసే మీకున్న రాగద్వేషాలను బట్టి, మీకున్న ఇష్టాయిష్టాలను బట్టి, మీకున్న కోపతోపాలను బట్టి ఎదుట మనిషిని మీరు అవమానం చేయడానికి ప్రయత్నం చేస్తే, మీరు చేసే అవమానాలకి, మీరు చేసే మాటలకి, మీరు అనే మాటలకు వాడు లొంగిపోతే, ఎవరో ఎద్ద వ్యక్తి కనుక లొంగిపోతే, వాడు ప్రతిభావంతుడు కాదు, వాడికి ప్రకాశం లేనట్టే, వాడికి తెలియచేసి లేనట్టే, వాడు ఇంటెలిజెంట్ కనుక కానీ కాదు అంటారు భగవంతుడు లాజిక్. ఎంచేత నువ్వు చేసే అవమానానికి వాడు లొంగిపోతున్నాడు, ప్రతిభావంతుడు ఎలా అవుతాడు? నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు అది వేరే విషయం. నువ్వు ఏ ఉద్దేశం మీద చేస్తున్నావు, చెడ్డ ఉద్దేశం మీద చేస్తున్నావు, ఈ మంచి ఉద్దేశం మీద చేస్తున్నావు, నువ్వు ఏ రకంగా వాడికి రియాక్ట్ అవుతున్నావు, సౌర్యం గల వాడికి, అది వేరే విషయం, అది డిఫరెంట్ క్వశ్చన్. మొత్తం మీరు ఏ ఉద్దేశం మీద చేసినప్పటికీ వాడి మీ ఇన్ఫ్లుయెన్స్ గురి కాకూడదు. మీరు మాట అన్నాక అంతకుముందు సంతోషం పోతుంది అనుకోండి, వాడు ప్రతిభావంతుడు కాదంటున్నాను. అంటే ఏంటి, మీ ఇన్ఫ్లుయెన్స్కి మీ మాటల ప్రభావానికి వాడు గురి అయిపోయారు, మీ మాటల ప్రభావానికి వాడు లొంగిపోయి, అంటే వాడుకున్న బలం కంటే మీ మాటల ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి మీ మాటల ప్రభావానికి వాడు పడిపోయాడు. అంటే వాడు ప్రతిభావంతుడు కాదు. ఏం చేస్తారు? దైవీ సంపద ఎవరికి ఉంటుందంటే, ఎవడైతే ఎవరితో వాడు తన అవమానం చేసినప్పటికీ తనలో మనసులో వికారం లేకుండా ఉన్నవాడే వాడే ప్రతిభావంతుడు. ప్రతిభావంతుడు వాడని విశ్వాసం అక్కడ కలిగిందనుకోండి, మీరు లేడని అంటారనుకోండి, మీ ఇన్ఫ్లుయెన్స్ వాడమే పడకుండా చూసుకున్నవాడే ప్రతిభావంతుడు. మీరు ఏదైనా పై పెట్టారనుకున్నాడని వాడు ఏ రకమైన పై చిత్తంలో మార్పు లేకుండా వికారం లేకుండా ఉన్నవాడే ప్రతిభావంతుడు. అదే మీరు పొగిడారనుకోండి వాడిని, ఎవరి ప్రతిభావంతుడిని, మీరు పొగట్టడం వాడికి ఏదైనా ఉద్యోగం వచ్చింది అనుకున్న లోపల వాడు ప్రతిభావంతుడు కానే కాదు. ఒక మాట జ్ఞాపకించుకోండి, మీలో ఉన్నవాళ్ళు ఎవరో కొంతమంది సుఖాలు ఉండొచ్చు, కొంతమంది మంచి పరిస్థితి ఉండొచ్చు, కానీ అది మెటిక నిజం కాదు, అది టెంపరీ. ఆత్మ దర్శనం పరమాత్మ మనకు దర్శనం ఇచ్చే వరకు అప్పటి వరకు దుఃఖం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ జన్మలో మీకు అలా కట్టుబడిపోయి ఉండొచ్చు ఆ దుఃఖం, మరి జన్మలో వృద్ధితో సహనంలో పాజిటివ్ పగబెట్టినట్టు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆత్మను తెలుసుకున్న వరకు మర్చిపోదు. మానవుడికి పరమాత్మ దర్శనం అయ్యే వరకు, సత్య దర్శనం అయ్యే వరకు వాడిని దుఃఖం ఏదో రూపంలో వెంటాడుతూ ఉంటుంది. కానీ ఆభాస సుఖాలు దుఃఖంలాగా కనిపిస్తుంది. ఈ యంత్రకాలం నిలబడదు. ఈ సంసారం బాగుండొచ్చు, మీరు సంతోషంగా ఉండొచ్చు కొంతమంది, అది మరి నిజం కాదు. మరి వెంటనే కొంతకాలం దుఃఖం తిని వచ్చేస్తుంది, అది నిజం కాదు కదా. పరమాత్మ దర్శనం అయ్యే వరకు వాడు ఎంత వాడైనప్పటికీ, వాడు ఏ పోస్టులో ఉన్నప్పటికీ, వాడికి ఎంత ధనవంతుడైనప్పటికీ, ఎంత తెలివి గలవాడైనప్పటికీ, పరమాత్మ దర్శనం అయ్యే వరకు ఏదో రూపంలో వాడి దుఃఖం విడిచిపెట్టదు. ఇది సూత్రం. సత్యం దర్శించే వరకు, తన స్వరూపాన్ని వాడు చూసే వరకు వాడి దుఃఖం ప్రతి జన్మలో కూడా వాడిని వెంటాడుతూ ఉంటుంది. ఒక జన్మలో దుఃఖం తక్కువ ఉండొచ్చు, ఒక జన్మలో ఎక్కువ ఉండొచ్చు. బాడీ వచ్చినప్పుడు కూడా ఏం చేస్తాడు ఈశ్వరుడు? ఈ బాడీ, హ్యూమన్ బాడీ వచ్చినప్పుడు కూడా వీడు ఎంతవరకు తక్కువ వాళ్ళు అంచుమించి వాడుకున్న పుణ్యం పాపం ఇంకా లేదని కాదు, స్టోర్లో కొన్ని తీస్తాడు. మన ఇంట్లో 14 కప్పులు 4 చెంచే రాస్తాను, ఇంకా 14 లేదు మనకి, ఇంకా ఆ డబ్బాలో తీస్తే మనకి చెంచాడు, ఇంకా కాఫీ అంతే పెట్టాం కాబట్టి మన పుణ్య పాపాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ హ్యూమన్ బాడీ, ఈ బాడీకి సరిపడి పంచదార కాఫీ చేసినట్టు ఈ బాడీని సరిపడి తీసుకొచ్చే పుణ్య పాపాలు ఇందులో వేస్తాడు. బాడీ ఈ బాడీ తయారైన తర్వాత ఆత్మ ఇందులో ప్రవేశిస్తుంది, అంటే ముందు రాదు. ఇందు బాడీ తయారవుతుంది, బాడీ తయారైనతో వాడు ఎంటర్ అవుతాడు. అది స్టోర్ అంతా ఏమవుతుంది? జ్ఞానం కలిగిన వాడు మటుకే అంత భస్మం అవుతుందని చెప్పాడు. జ్ఞానం కలిగే వరకు ఆ స్టోర్ ఎవడో తీయలేదు. మీకు జన్మ జన్మలకు ఆ స్టోర్లో చేస్తూ ఉంటారు, కాదో పెడతా ఉంటారు, స్టోర్లోకి వస్తూ ఉంటుంది. కానీ ఒక జ్ఞానం కలిగితే మటుకే అంత భస్మం అవుతుంది. భక్తి అంటే సామాన్యం అనుకోకుండా మన అమ్మాయి, మీరు చాలా సీరియస్ గా తీసుకునే విషయం. భక్తి అంటే ఏంటి? మన అమ్మాయి తల్లి తన బిడ్డల పట్ల ప్రొటెక్షన్ ఎలా చూపిస్తూ ఉంటుందో అదేవిధంగా మనకి మన భక్తి కూడా మనకి తల్లి. మన భక్తి మనల్ని అలా రక్షిస్తుంది, మనం రక్షించేది మన భక్తి. అది అదే మన తల్లి. తల్లి ఏ విధంగా అయితే పిల్లల్ని కాపాడుతుంది, అదే మన భక్తి మనల్ని కాపాడుతుంది. ఏం చేశారు ఈ కాలమాన పరిస్థితులను చూసి, ఈ నైబర్స్, అయితే నీ బంధువులు, నీ స్నేహితులు, ప్రభావం, రాజకీయ పరిస్థితులు, సమాజం యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నీ తేజస్సు పోగొట్టుకోకపోయా అర్జున, పార్టీలు మారుతా ఉండొచ్చు, దేశకాలు మన పరిస్థితులు మారొచ్చు, ఆర్థిక పరిస్థితులు మారొచ్చు, సాంఘిక పరిస్థితులు మారొచ్చు, ఎన్నో పరిస్థితులు, బాహ్య ప్రకృతి పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఈ ప్రకృతి పరిస్థితులు కనుక ఆ ఇన్ఫ్లుయెన్స్ నీ మీద కనుక చూపిస్తే నువ్వు ప్రతిభావంతుడు కానే కాదు. ఇది ప్రకృతి, ఇది అజ్ఞానం, ఇది అవిద్య, ఇలా వస్తూనే ఉంటుంది. కానీ ఒక యొక్క ప్రభావం నీ మీద పడకుండా చూసుకో, అది నువ్వు అప్పుడు నువ్వు ప్రతిభ. బాహ్య పరిస్థితులు ఇన్ఫ్లుయెన్స్ వల్ల, బాహ్య పరిస్థితుల ప్రభావం వల్ల, సాంఘంలో వచ్చే పరిణామాల వల్ల నీ ప్రకాశాన్ని కానీ, నీ తేజస్సుని కానీ, నీ తెలివిని కానీ, నీ ప్రజ్ఞని కానీ, నీ మేధస్సుని కానీ ఓడగొట్టుకోకు. నీ ప్రకాశం నువ్వు ఉండు, నీ తేజస్సును పోగొట్టుకోవటం. కానీ నీ చర్మం తేలిగా చేయటం కాదు. తుకారామంతరం వాడికి విరిగిపోయాడు. తుకారామంతరం వాడు ఇలా ఉనికిపోయాడు. సత్యపినాడు తుకారాం అంటే మహారాష్ట్ర చేయి. తుకారాం తాను తీసుకెళ్ళడానికి విమానం వచ్చిందండి. అది ఎవరికి ఒక తుకారం చేరుతుందని సాధ్యం. ఆయన శరీరం కట్టెట్లేదు, ఆయన శరీరాన్ని దహనం చేయదు. ఇది ఏ ఋషికి సాధ్యం కాదు. స్వయంగా వైకుంఠానికి విమానం వచ్చిన తుకారం, తుకారం విమానంలో కూర్చున్న భార్యను కూడా తీసుకెళ్తాను, భార్యను ఎన్నో తేడా వంకిందిలో పనులు వస్తున్నాను అని వంకిందిలో పనులు వస్తాను ఈ లోపల విమానం ఇచ్చాడు. వంకిందులోకి రాజావిడి ఆవిడ యోగ్యత లేదు. ఏమైనా మీ పురాణాలు అమ్మని మీరు ఎవరైనా వచ్చు. ఈ కలియుగంలో జరిగిన సంగతి తుకారం పాండురంగ భక్తుడు, అతనికి రెండు పెళ్లి, మొదటి భార్యకి సంతానం లేదు. సంతానం లేకపోతే ఈ తల్లిదండ్రులు తుకారం తల్లిదండ్రులు ఏమన్నారంటే ఏం సంతానం లేదు, సంతానం లేదంటే ఈ మధుర భార్య అంగీకారం మీద మధుర భార్యకి సంతానం లేదు కాబట్టి ఈ తల్లిదండ్రులు పోరు పడలేక మధుర భార్య యొక్క అంగీకారం మీద రెండో పెళ్లి చేసుకున్నాడు తుకారం. మామూలుగా తర్వాత కాలమాన పరిస్థితిని బట్టి దానికి దరిద్రం వచ్చి రెండో పెళ్లి అయిన తర్వాత దరిద్రం వచ్చి అసలే ఆర్థిక పరిస్థితి చిక్కులు ఉన్నాడు తుకారము. దానికి తగ్గట్టు ఆ టైంలో పోనా పరిసర ప్రాంతాల్లో మహారాష్ట్ర కరువు వచ్చి కరువు వచ్చి ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టలే పెడుతున్నాడు. తుకారం చెప్తా మధుర భార్య పాపం తుకారం చెప్తాడు, రామా రామా లేక రంగా పాండురంగా పాండురంగా అయితే కృష్ణ కృష్ణ అని చచ్చిపోయేది ఒకటి అన్నం 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 అంటే చచ్చిపోయింది. తుకారం ఒక అబంధంలో చూశాను అన్నం అన్నం అంటే ఆకలి భరించలేక చచ్చిపోయిందట. ఎన్ని లంకడాలు అని చేస్తుంది తిండి పెట్టలేదు పోయి తుకారం అన్నం అన్నం రామ రామ నూటంటే రాలగట్టినప్పుడు కృష్ణ కృష్ణ నూటంటే రాలగట్టింది అన్నం 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 అన్న అన్నాన్ని స్మరిస్తూ మరణించింది అతను తుకారం పట్టు. ఇది నా జీవితంలో చెలుపు చేసేసినాడు. చివరి రోజులో ఆడి ప్రతిభంత కొండ తీసేసినాడు తుకారం. అయ్యో అన్నం కూడా పెట్టలేదు ఒక అభంగంలో అతను విడిపిస్తాడంట. అంటే ఏమైందండి అతను తుకారం అంతా వాళ్ళని కూడా కుండ తీసేసింది. తుకారం లాంటి మహాభక్తిని కూడా లొండ తీసేసిన పరిస్థితులు ప్రభావం అవుతాయి. అంటే అటువంటి ప్రభావం వచ్చినప్పుడు కూడా అటువంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు కూడా నీ ప్రజ్ఞను పోగొట్టుకోకు, నీ ప్రకాశాన్ని పోగొట్టుకోకు, నీ తేజస్సును పోగొట్టుకు. అప్పుడే నువ్వు ప్రజ్ఞావంతుడు, అప్పుడు నీకు తేజస్సున్నట్టు అంటున్నాడు భగవంతుడు వాసుదేవ. తుకారం రెండో భార్య తుకారం మొదటి భార్య తుకారాన్ని తిట్టి కాదు, తుకారం రెండో భార్యకి తుకారం మీద కోపం వస్తే కృష్ణుడిని తిట్టి, కోపం ఏమో తుకారం మీద చెట్లు ఎవరినండి కృష్ణుడిని తిట్టి. ఒకసారి అవి కాళ్ళు ముదిరితే కృష్ణుడు వచ్చి చూశాడు చిట్లు పడలేదు. కానీ అవి కృష్ణుడు అని తెలియదు అనుకోండి, కాళ్ళలో ముదిరితే కృష్ణుడు తెలుసండి ఆ చిట్లు పడలేక కృష్ణుడు స్వయం వచ్చి ముందు తీశాడు. తుకారం రెండో భార్య ఆవి భక్తురాలా కృష్ణుని భక్తురాలా కాదు, కానీ ముందు తీశాడు. ఈ భక్తుడు దిగలేదు ఆవిడ తీశాడు ముళ్ళు. పరిస్థితులు ప్రభావం చూడాలా ఉంటుంది. కష్టాలేమో భద్రాద రామదాస్ గారు అయితే రాముడేమో నవాబు గారికి కనిపించాడు. అంటే మహాత్ములు కూడా దీనికి లొంగిపోతారు పరిస్థితుల ప్రభావానికి. మహాత్మ తుకారం లాంటి వాడికి ఆ సంఘటన చెల్లించిపోయాడు. చాలాకాలం తనకు ఆ స్మృతిలో ఉండిపోయి అభంగం రాశాడు దాని మీద. అటువంటి మహాత్ములకి చెల్లింపు చేస్తుందయ్యా అంటే నీ పరిస్థితుల ప్రభావానికి లొంగకు, లొంగితే నీ తేజస్సు పోతుంది, నీ ప్రకాశం పోతుంది, నీ చైతన్యం పోతుంది, నువ్వు జడవస్తూ అయిపోతావు. జీవించి ఉండగానే నీ ప్రకాశం ఎప్పుడైతే పోయిందో, నీలోని వైటాలిటీ ఎప్పుడైతే పోయిందో, అప్పుడు నువ్వు జీవించి ఉండగానే చచ్చిపోయిన వాడితో సమానం అయిపోతావు. అంటే నీ తేజస్సును పోగొట్టుకోకు, నీ ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోదు అన్నాడు భగవంతుడు వాసుదేవస్వామి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ కావద్దు అంటారు. ఆ మాటల యొక్క ప్రభావం నీ మీద పెట్టుకోవద్దు, ఆ పరిస్థితుల యొక్క ప్రభావం నీ మనసు మీద సడమేకొంట. తేజస ప్రకాశం నా ప్రతిభ అది నువ్వు కాపాడుకోవాలి. అంటే పరిస్థితులకు మనం లొంగకుండా తీసుకోవాలి. అంటే సమాజంలో నిన్ను ఎవరైనా అగౌరవపరచొచ్చు, దేశంలో నిన్ను ఎవరైనా అగౌరవపరచొచ్చు, పరిస్థితి నీకు అనుకూలంగా లేకపోవచ్చు. కొంతమంది జీవితాలు వడ్డించిన విస్తారులాగా ఉంటాయి, కొంతమంది జీవితాలు ఇప్పుడు ఎదురేది ఒక కష్టం అయ్యేటప్పుడు ఇంకో కష్టం, ఒక కష్టం అయ్యేటప్పుడు ఇంకో కష్టం. జీవితం పొడిగిన పాపం ఎదురేదవలసింది. ఆ తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన మనలో మరణించే వరకు కష్టాలతో ఫుల్ ఆఫ్ ట్రబుల్స్, ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్, ఫుల్ ఆఫ్ టెన్షన్స్. అదే జీవితంలో ఎదురైతే కొంతమంది అది ఎదురైతేనే సరే ఇవేమంటే చెల్లించి నీ ప్రతిబింబం నీ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి వచ్చింది అలా ఖర్చు అయిపోయింది. ఈ పరిస్థితిలో ఈ దేహంలో ఈ జన్మలో ఉండగా వాళ్ళ ఎదురైతే ఎదురవలసి వచ్చింది. ఈ దేహ ప్రారంభంలో ఖర్చు అవడానికి ఏర్పాటు చేశాడు ఈశ్వరుడు. అది ఈశ్వరుడు ప్రసాదంగానే తీసుకుని నువ్వు ప్రతిబింబంతో పోగొట్టుకోకు, నువ్వు ఆందోళన పడకు, నీ తేజస్సును పోగొట్టుకోవద్దు అని చెప్తున్నాడు భగవంతుడు వాసుదేవ. ఎదురైతేనే సరే బాధ్యతైనప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు, ఎదురైతేనే సరే నువ్వు మటుకు వికారాలు పొందవు. అసలు జీవితంలో ఏ కష్టమో తెలియదు అనుకుని వాడికి ఆ స్వీట్నెస్ రాదు. ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఏ రకమైన కష్టం వాడికి తెలియదు అనుకోండి, ఆ మనిషికి మాధుర్యం రానే రాదు. వాడు పొయ్యాలని సైంటిస్ట్ జీవితంలో ఫెయిల్యూస్ వచ్చింది. ఒకసారి ఫెయిల్యూస్ కూడా నీకు ఎంత ఉపయోగపడదు. ఒకసారి మీ జీవితంలో వచ్చే జయాలకంటే అపజయాలని మిమ్మల్ని ఉదయం వైపు తీసుకెళ్ళొచ్చాను. మీ మనసుని మీ జీవితంలో మీకు వచ్చే జయాలకంటే అపజయాలే, మీకు వచ్చే అపజయాలే, మీకు వచ్చే ఎదురు దెబ్బలే మీ మనసు అంతరముఖపడదు. సత్యం ఎదురు దాగుతుంది. మీరు అనుకునేది జరిగిపోతున్నాయి అనుకోండి, మీరు పొగడబోతాను రావు, అప్పుడు అవుతుంది. వినయానికి దూరం అవుతారు, సత్యానికి దూరం అవుతారు, కాంతికి దూరం అవుతారు, శాంతికి దూరం అవుతారు. మీరు అనుకునేది జరగట్లేదు అనుకున్నప్పుడు ఆలోచనలు వస్తే ఏంటి, మనం అనుకుని ఏం జరగట్లేదు మీ మనసు ఆలోచిస్తుంది. ఒకసారి అంతర్ముఖం ఏది మనకు మంచిదో, ఏది మనకు చెడో మనకు తెలియదు. ఏ సంఘటన ఇంటికి జరుగుతుందో మనకు తెలియదు, పూర్వజన్మలో మనకు తెలియదు, రాబోయే జన్మలో తెలియదు, ఎందుకు మనం ఇక్కడికి వచ్చామో తెలియదు, ఏ పరిస్థితులు ఎందుకు ఎలా ఒక్కరిస్తున్నాయో మనకు తెలియదు. మనకి ఏదైనా మంచి జరుగుతా మంచి ఎందుకు జరుగుతుందో మనకు తెలియదు, ఏదైనా చెడ్డ జరుగుతా చెడ్డ ఎందుకు జరుగుతుందో మనకు తెలియదు. రామాయణంలో వాల్మీకి మనకు
మహర్షి మాట చెప్పాడు మీరు బాగా జ్ఞాపకండి, తర్వాత అక్కడ మాట చెప్పాడు మహర్షి రమణ మహర్షి కాదు, ఏ మహర్షి చెప్పిన వాడు ప్రకారం సత్యాలు. వాడు రాజకీయ నాయకులు కాదు, ఋషులు. ఒక ఋషి చెప్పిన మాట ముందు సైంటిస్ట్ మాట కూడా కొట్టి అవతల పడేవాడు. ఋషి చెప్పిన త్రికాల సత్యం అంటే, ఇప్పుడు ఒక ఋషి మాట చెప్పాడు అనుకోండి, ఆ మాట ఇప్పుడు ఎంత నిజమో కోటి సంవత్సరాల ధర కూడా అంతే నిజం. ఇంకా ఆ మాటని మీరు ఎన్ని కాలాలు అవ్వండి, యుగాలు అవ్వండి, సూర్యచంద్రులు మారిపోయినవ్వండి, బ్రహ్మదేవుళ్ళు మారిపోయినవ్వండి, ఋషి నోటంతో ఒక మాట వస్తే ఆ మాట జరిగి తీరవలసింది. అది ఎన్ని కోటి సంవత్సరాల తర్వాత కూడా ఆ మాటకు అనిపిస్తాను. అది ప్రకార సత్యం. హ్యుమానిటీకి, మానవ జాతికి అటువంటి శాశ్వత సత్యాలు చెప్పాలని అనుకున్నప్పుడే ఆ నోరు తెరుస్తాడు, లేకపోతే నోరు తెరవదు. వాల్మీకి మహర్షి మాట చెప్పాడు, ఇది నా సొంతం కాదు, వాల్మీకి మహర్షి చెప్పిన మాట మీకు చూస్తుంది. ఈ ప్రకార సత్యం. ఇంట్లో డబ్బులు ఎక్కువన్నా, ఇంట్లో ఏమైనా కష్టాలు వచ్చినా, ఎక్కడైనా యాక్సిడెంట్లు ఇవి తగులుకున్నా, అవి రోజు కొంచెం దుఃఖం వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనసు నిగ్రహం చూసిన ఎంటర్ వాడికైనా కష్టమైన వాళ్ళు మీకు మనసు చెప్పారు. ఎంటర్ వాడికైనా కష్టమైన ప్రమాదంలో పడ్డవాడు మనసు ఆడి స్వాధీనం చేసుకున్నట్టుండే డబ్బులు ఎక్కువన్నా అంటేస్తున్నారు. ఈ డబ్బుల దగ్గర ఏం మాయిందో మనకు తెలియదు. ఇంటికాడ వచ్చే పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయనుకుని వాడు అనుకుని, వాడు ఊహించిన దానికంటే పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయనుకోండి, అప్పుడు కూడా మనస్సును గ్రహించుకోవడం కష్టం అని చెప్పాడు వాళ్ళు. రామాయణం మనం ఇటువంటి మాటలు ఇముర్చుకోవడం మానేసి, మన ఉదయంలో దింపుకోవడం మానేసి, ఎంచేపు రాముడు భార్య చేత, రాముడు భార్య చేత ఇదే అంటాం. రైటరు ఆ ప్రొజెక్టు లేదా ఋషి అతని క్యారెక్టర్స్ ద్వారా చెప్పే సందేశం ఏమిటి, ఆ సందేశం మనకు ముఖ్యం. అక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, అది ఎల్లయ్యా పుల్లయ్యని కాదు, రాముడా ధర్మరాజు అని కాదు. వాల్మీకి మహర్షి తన క్యారెక్టర్స్ ద్వారా మనకి శాశ్వతంగా ఏం చెప్పదలుచుకున్నాడు, మనం ఎక్కడ తీసుకెళ్ళదలుచుకున్నాడు, మనం ఎలా బాగు చేయదలుచుకున్నాడు, అది మనం పెంచవచ్చు. కోపం ప్రధానం కానీ కాదు. అదే మూడు పరిస్థితులు, రూపాయలు ఎక్కువ ఉన్నప్పుడు, ఒకటే ప్రమాదంలో పడ్డప్పుడు, అంటే యాక్సిడెంట్లో తగులుకున్నప్పుడు, మనిషి ఇంటికాడ పరిస్థితులు వీడు అనుకున్న అయితే జరిగింది, ఇంకోటి జరిగిందంటే అప్పుడు ఈ మూడు పరిస్థితుల్లో కూడా మానవుడు మనస్సు నిగ్రహించుకోవడం చాలా కష్టమే, ఇతర వాడికైనా కష్టము అని చెప్పేవాళ్ళు. అసాధ్యం అని చెప్పలేదు, అసాధ్యం అని చెప్పలేదు, కష్టం తేజగ. అంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా నీ యొక్క ప్రతిభను పోగొట్టుకోకు, నీ సామర్థ్యాన్ని పోగొట్టుకోకు, నీ ఎఫిషియన్సీని పోగొట్టుకో. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ ఎఫిషియన్సీని పోగొట్టుకో, నీ సామర్థ్యాన్ని పోగొట్టుకో. అంటే ఇటువంటి పరిస్థితి ప్రభావం నేను రానివ్వకు, రాణిస్తే నీ ప్రకాశం ఏంటి, నీతో తీసేయండి, నీతో వేయండి, నీ ప్రజ్ఞ ఏంటని అడుగుతున్నాడు వాసు చూసుకోమని. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు కొండ మీద కట్టిన ఇది లేవు, రెయిన్ సర్కమిస్టాన్సెస్ నువ్వు మట్టి రావి లేవు, నీ మనసుని ఏం చెల్లింపు చేయలేదు. ఎటువంటి పరిస్థితులు రాను, నేనున్నాను కలుగుతుంది, నేను నీకు ప్రొటెక్టర్ని, నేను రక్షకుని, నేనుండగా నువ్వు దిగిలిపోవలసిన పని, నీ మనసును కందాలు పెట్టుకోవాల్సింది, నీకు నీడలాగా ఉంది. భగవంతుడు చెబుతున్నాడు, మనిషి తన శరీరాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకుంటాడు, తన శరీరాన్ని ఎలా కాపాడుకుంటాడు, నా భక్తుడి శరీరాన్ని కూడా అలా కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంటాడు. వాసుదేవ ప్రకాశము, అటువంటి ప్రకాశం ఏం పోగొట్టుకోవద్దు. తర్వాత క్షమ, క్షమ అంటే ఓర్పు. మనకి డిక్షనరీ అర్థం చూస్తే క్షమ అంటే ఓర్పు, పేషెన్స్. మన అందరికీ ఓర్పు ఉన్నాడు లేదండి, ఇప్పుడు అందరూ ఓర్పుగానే కూర్చున్నాం కదా. మనకి ఎప్పుడు ఉద్రేకం వస్తుందండి, ఉద్రేకం వస్తుంది. ఆవేశం వస్తుందండి, ఆవేశం. మనకు ఓర్పు లేదు. వికారం ఎప్పుడు వస్తుందండి, వికారం అంటే పండ వస్తువులు తిన్నప్పుడు వచ్చే వికారం కాదండి. మీరు పడన వస్తువు తింటే మీకు వికారం రావచ్చు, అటువంటి వికారాలు కాదండి, మనసులో వికారం. మీరు బాగా జ్ఞాపకించుకోండి, ఒకటి వికారం రాకూడదు, రెండు ఆవేశం రాకూడదు, మూడు ఉద్రేకం రాకూడదు. ఈ మూడు ఏదొచ్చినా మనకు ఓర్పు లేనట్టు. కానీ మనం ఇంటికాడ అన్నం వండుకోవాలంటే ఏముండదు, మీరు లేకపోతే అన్నం వండుకోవడం, కట్టుకోవడానికి ఏమైనా గుడ్డలు ఉండాలి, గుడ్డలు లేకపోతే కట్టుకోవడం. మన దేవుడు ఇన్ని కొంత లేకపోతే మీరండి, మీ ప్రజ్ఞ నన్ను పోగొట్టుకుంటే మీకు విషయం అర్థం. బియ్యం లేకపోతే అన్నం లేదు, ఇల్లు లేకపోతే నీడ లేదు, గుడ్డ లేకపోతే మనం కట్టుకోవడానికి ఏముండదు. అదే నీకు తెలివి లేకపోతే, ప్రజ్ఞ లేకపోతే నువ్వు విషయాన్ని అర్థం చేసుకోలేదు కాబట్టి ప్రజ్ఞ. భగవద్గీత మనం చదువుతాం, మనకు ప్రజ్ఞ లేదు అర్థం, బియ్యం లేకపోతే అన్నం లేదు. మనకు ప్రజ్ఞ కనుక లేకపోతే, మనకు తెలివి కనుక లేకపోతే, మనకు ప్రకాశం కనుక లేకపోతే ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకునే శక్తి మనకు. ఋషికి ఏ గుణాలు అయితే సహజంగా ఉంటాయో ఆ గుణాలు మనకు సహజంగా లేకపోవచ్చు, మనం ప్రాక్టీస్ చేయమంటున్నాడు అది భగవంతుడు. ఏ గుణాలైతే ఋషులకి దేవతలకి సహజంగా ఉంటాయో ఆ గుణాలు మనకు లేకపోవచ్చు, మీరు లేదు కాబట్టి ప్రాక్టీస్ చేయండి. మీలో ఎవరికైనా మంచి గుణాలు ఉన్నాయనుకోండి, కళ్యాణ గుణాలు, మీలో ఎవరికైనా కళ్యాణ గుణాలు ఉన్నాయనుకోండి, చక్కటి గుణాలు ఉన్నాయనుకోండి, మీరు పూర్వ జన్మల్లో ఎంత కష్టపడి సంపాదించుకున్నారు మా జంతు. మీరు ఈ ఒక్క జన్మలోనా మంచి గుణాలు వచ్చి, ఈ ఒక్క జన్మలో ప్రాక్టీస్ చేస్తున్నా మంచి గుణాలు మీకు వచ్చాయని మీరు అనుకోకండి. మీలో ఎవరికైనా మంచి గుణాలు ఉంటే అవి మీ పూర్వజన్మలో ఎంత కష్టపడ్డారో, ఎంత శ్రమపడ్డారో, ఎంత జల వెచ్చించి, ఎంత ఓర్చుకుని మీరు ఆ కళ్యాణ గుణాలు సంపాదించుకున్నారో మీకు ఏది తెలుసు. ఏ మనుషులు అయినా సరే కొన్ని కళ్యాణ గుణాలు కనిపిస్తుంటే వాడు పూర్వజన్మలో ఎంత కష్టపడ్డాడో, వాడి కోసం ఎంత ధార పోయాడో మనకి ఏం తెలుస్తుంది, ఎంత ఎన్ని జీవితాలు వాడు ధార పోయాడు. ఒక మనిషి ముఖం చూసుకొని మనకి శాంతి. ఇక్కడ రూపాయలు ఇండియా బ్యాంకులు వేసుకుంటున్నారు, ఆంధ్ర బ్యాంకులు వేసుకుంటున్నారు, మరి మీరు చేసి మంచి పనులు ఎక్కడ వేసుకుంటున్నారు, దేవుడి బ్యాంకులు వేసుకుంటున్నారు.
దేవుడుకో బ్యాంకు ఉంది, మీరు చేసి మంచి పనులను దాడి వదిలేదు ఆ బ్యాంకు వేసి, బ్యాంకులు వేసుకున్న డబ్బు మళ్ళీ ఎవరి డబ్బు వాళ్ళకి ఎలా ఇచ్చేస్తున్నారో, మీరు చేసిన మంచి పనులను వాడు బ్యాంకులు వేసి మళ్ళీ నీకు మీకు అప్పచెప్పారు, మళ్ళీ ఈ బ్యాంకులు తిరిగి దివాళాలు తీయచ్చు ఆ బ్యాంకు తీసి. ఇది మ్యాన్ మేడ్, అది మ్యాన్ మేడ్ కాదు కాబట్టి సత్యం కాబట్టి దివాళా తీయడానికి సమస్య. అంటే మీకు ఒక మంచి ఆలోచన వచ్చినా, ఒక మంచి పని చేసినా, ఎంత చిన్న మంచి పని చేయండి అది దేవుడు బ్యాంకు పడేస్తాడు. మీ మంచి పని చేయండి, ఒక మంచి తలంపు వచ్చిందనుకున్న బ్యూటిఫుల్ పాత వచ్చిందనుకున్న మీకు ఒక చక్కడ మనోహరమైన తలంపు ఏదైనా వచ్చిందనుకోండి, అది కూడా దేవుడు తన బ్యాంకు లేదు. మీరు చేసిన మంచి పనులన్నీ ప్రజలకు మీకు తిరిగి ఇచ్చారు. దేవుడు బ్యాంకు అంత జాగ్రత్త ఉంటుంది, అదేవిధంగా మీ యొక్క రిటర్న్స్ మీకు ఇచ్చేస్తారు. మీరు మీకు చిన్న మంచి ఆలోచన వచ్చినా చాలు, చేతితోడు చేస్తే మంచిదే, చేతితోడు చేయకపోయినా మీకు మంచి తలంపులు వచ్చినా మీకు అకౌంట్లోకి వెళ్తారు. కొంతమంది ఏం అడుగుతారంటే, అని మీరేం పూజలు చేయటం లేదు, జపాలు చేయటం లేదు, వ్రతాలు చేయటం లేదు, అభిషేకాలు చేయటం లేదు, మరి మీకు జ్ఞానం అడగదు, న్యాయంగా ఉండకని ప్రశ్న ఏమీ అక్కర్లేదు. మీకు హృదయపూర్వకంగా మీకు ధర్మం ఎందుకు అసలు గౌరవం ఉంటే, జ్ఞానం ఎందుకు గౌరవం ఉంటే అది వచ్చేస్తుంది. ధర్మం పట్ల, జ్ఞానం పట్ల, సత్యం పట్ల, ఆత్మ పట్ల మీ హృదయపూర్వకం నిండు మనస్తుడు మీకు దాని పట్ల రెస్పెక్ట్ కనుకుంటే చాలు మీకు జ్ఞానం వచ్చింది. ఈ వ్రతాలు వద్దని వద్దని చెప్పడం లేదు నేను, వ్రతాలు చెయ్యకపోయినా మీకు వచ్చేస్తుంది ధర్మం పట్ల, జ్ఞానం పట్ల మీకు ఆప్యాయత కనుక, ఆ రెస్పెక్ట్ కనుక, ఆ రెఫరెన్స్ కనుక. మీరు ప్రకృతి విషయాలకు హృదయంలో ఏ విధంగా అయితే స్థానం ఇస్తున్నారు, జ్ఞానానికి అటువంటి స్థానం ఏదో మీకు జ్ఞానం వచ్చింది. రాగద్వేషాలకి మీ హృదయంలో ఎటువంటి స్థానం ఇస్తున్నారు, జ్ఞానానికి అటువంటి స్థానం ఇవ్వండి. మీ ఏమి చెత్త, మీ చెత్త ఏమి ఖర్చు పెట్టకుండా, మీ చెమట ఏమి ధారపోయకుండా మీకు జ్ఞానం వచ్చింది. మీ హృదయంలో మీరు దేనికి ప్లేస్ ఇస్తున్నారు, పూజలు చేస్తున్నారు రైటే, జపాలు చేస్తున్నారు రైటే, యాత్రలు కడుతున్నారు రైటే, ఇదంత స్ట్రగుల్ ఉంది మీలో, కానీ మీ హృదయంలో దేనికి గౌరవిస్తున్నారు, దేనికి ప్లేస్ ఇస్తున్నారు, అది ముఖ్యం. ఈశ్వరుడికి కావాలి. ఏమీ అక్కర్లేదు, మీ కనుక జ్ఞానం పట్ల, ధర్మం పట్ల, సత్యం పట్ల, ఆత్మ పట్ల, భగవంతుడి పట్ల గౌరవం ఉంటే, ఆ రెవరెన్స్ ఉంటే మీకు తప్పనిసరిగా జ్ఞానం మిమ్మల్ని భరిస్తుంది. మీ హృదయంలో చదవాలి. ఈ జ్ఞానం అనేది పైనుంచి పోషిది కాదు, లోపల నుంచి ఊరే. ధృతి, ధృతి అంటే ధైర్యం. ఏమిటి ధైర్యం? ధైర్యం అంటే ఏంటి? చాలా మందికి ముసలిం అయిపోతామంటే భయపడతా ఉంటారు. ఏ వయసు వచ్చేసిన ద్వారా పరిస్థితి ప్రభావం ఎలా ఉన్నప్పటికీ, దేహం ముసలిది అయిపోతున్నప్పటికీ, ఇంద్రియాల్లో పట్టి తప్పుతున్నప్పటికీ, మన మాట ఎవరు వినకపోయినప్పటికీ, నా మాట ఎవరు వినరనుకుని నాకు చాలా సంతోషం, మనం ఆళ్ళ పలకరించట్లు అది మాట్లాడతారు. కొంతమంది ఎదుటివాళ్ళు మాట్లాడవని కంగారు పడతారు. మిమ్మల్ని రోజు పలకరించాడు, మిమ్మల్ని పలకరించడం మానేసినా, మీ ఊరు మిమ్మల్ని విడిచిపెట్టినా, సమాజం మిమ్మల్ని విడిచిపెట్టినప్పటికీ మీ ధైర్యం మీరు విడిచిపెట్టకూడదు, మీ స్థైర్యం మీరు పోగొట్టుకోకూడదు. ఎటువంటి పరిస్థితుల్లోనే సరే ధైర్యం విడిచిపెట్టడానికి లేదు, మనిషికి మందు ధైర్యమే అని చెప్తున్నాడు భగవంతుడు వాసుదేవ. మీకు ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, ధైర్యం లేదనుకోండి, ఎన్ని మందులు పుచ్చుకున్నా మీకు పట్టివద్దు, పట్టివద్దు. మనిషికి ఏ రోగం వచ్చినా ఒకటి డిజైర్స్, రెండు ప్రకృతి కారణం అని చెప్తాను. డిజైర్స్ లేకపోతే ప్రకృతి యొక్క ప్రభావం లేకపోతే మనిషికి రోగం లేదు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు, ఏదైనా ఆందోళన వచ్చిందనుకోండి, మీరు మీ గుండె దెబ్బతో ఎక్కువ కొట్టుకుంటుంది, మీరు చూసుకోండి ఎప్పుడే. అంటే ఏం చేస్తాం, మీ కోరిక యొక్క ప్రభావం మీ శరీరం మీద పడుతుంది. శరీరానికి మనసుకు బాగా దగ్గర సంబంధం, ఎడదీగి రాని సంబంధం. మీ మనలో ఇందులో నిజమైన ఆత్మకి శరీరానికి ఎట్టి సంబంధం లేదు, ఇందులో నిజమైన ఆత్మకి అహంకారానికి ఎట్టి సంబంధం లేదు, నిజమైన ఆత్మకి కోరికలకి సంబంధం లేదు. టార్చర్ చేస్తుంది, అలా టార్చర్ కాదు. ఈ శరీరానికి, ఈ మనస్సుకి, ఈ కోరికలకి, ఈ ప్రకృతికి, ఈ అజ్ఞానానికి, ఈ అవిద్యకి, ఆ మూల ఆత్మకి ఎట్టి సంబంధం లేదు. అది మనస్సే శరీరాన్ని సృష్టిస్తుంది కాబట్టి ఇది అది నాకు సంబంధం, ఎడదీగిరానికి సంబంధం. శరీరం ముసలి అయిపోయింది కాబట్టి ఈ ముసలి శరీరం ఈ మనసుకు పనికిరాదు కాబట్టి కొత్త శరీరంలోకి వస్తుంది. కానీ మనసుకి ఎప్పుడు బాడీ అనేది ఉండాలి, అది యానిమల్ బాడీ అవ్వచ్చు, హ్యూమన్ బాడీ అవ్వచ్చు. శరీరం లేకుండా మనసు ఎంతో కాలం ఉండలేదు. ఈ శరీరం ముసలిది అయింది, వదిలేస్తుంది, ఇంకో శరీరాన్ని పట్టుకుంది. ఈ శరీరం ఎవరిది? ఆత్మ కాదు, నా అహంకారాన్ని ఈ శరీరం. అంటే ఈ శరీరాన్ని ఎవరైనా తిరిగి నాకు కోపం, ఈ శరీరాన్ని తిరిగి నాకెందుకు కోపం వస్తుంది? ఈ అహంకారాన్ని శరీరం ఇది నాదని అనుకుంటున్నాను. ఈ శరీరం ఎవరిదండి? నాది. నాదంటే ఎవరిది? లోపల ఎవరు? నా అహంకారాన్ని. మీరు బాగా తోడారనుకోండి, కుర్చీ పట్టుకుని ఊపిపోతాను. మీరు ఎవరిని పొందుతారు? ఈ శరీరం, ఈ శరీరం ఏంటంటే ఈ శరీరానికి వచ్చే మంచి, ఈ శరీరానికి వచ్చే చెడ్డ, ఈ అహంకారం తనలో కలుపుకుంటాను కాబట్టి, ఈ అహంకారం నాదే అనుకుంటాను కాబట్టి ఈ శరీరాన్ని, అంటే దీనికి వచ్చే మంచి చెడ్డ దాని మీద ఆరోగ్యం. ఈ శరీరం నాది, ఈ శరీరం నాది, ఈ శరీరం నాది అని ఎలా అనుకుంటున్నావు? అరుణాచలం ఈశ్వరి కొండ నేను, ఈ కొండ నేను, ఈ కొండ నేను ఆయన అనుకుంటున్నాడు. ఈ శరీరం నాది, ఈ శరీరం నాది, ఈ శరీరం నాది, ఈ గొడవ మనం విడిచిపెట్టకపోతే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఈ కొండ నాది, ఈ కొండ నాది, ఈ కొండ నాది, ఆయన పట్టిన కొండను బట్టి ఆడుతున్నాడు, మరి ఈ శరీరం బట్టి మనం ఎలా, అంటే మనకి రోగం కుదర్చడం కోసం ఆయన రోగం తెచ్చుకోవడం, దాని చుట్టూ ఈ శవాలు 4 సార్లు చెప్పి రోగం తగ్గుతున్నాయి. ఈ శరీరం నేను ఎంత నిజమో కొండ ఆయన అంతే నిజం. ఈ శరీరం నేను ఎలా అనుకుంటున్నాను, కొండ నాదని అనుకుంటున్నాను, కొండలు రావు. అరుణాచలం కొండల ప్రభావం. శరీరం ముసలి అయిపోవచ్చు, నీకు రోగం రావచ్చు, ఇంద్రియాలు పట్టి తప్పుకోవచ్చు, నీ కాళ్ళు కూడా రాకపోవచ్చు, నీ కళ్ళు సరిగ్గా కనిపించకపోవచ్చు, చెవులు సరిగ్గా వినిపించకపోవచ్చు. ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నీ ఇంట్లో నేను ఆదరించకపోవచ్చు, నేను చేదరించుకోవచ్చు, నీ ఇంట్లో వాళ్ళు నీకు సరిగ్గా అన్నం పెట్టకపోవచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టడానికి ఇది అది ధైర్యం. నువ్వు చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా, ఇవాళ సాయంత్రం లోపల నువ్వు చస్తావని డాక్టర్ చెప్పినప్పుడు కూడా నీ ధైర్యం పోవటానికి ఈ ధైర్యాన్ని కనుక నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఈ ధైర్యం అనే గుణం కూడా నీకు కూడా వస్తుంది. శ్మశానంలో ఆగిపోదు, ఈ శ్మశానంలో ఆగిపోదు, అదే నిజంగా వస్తుంది. బోధన మహాశయ గారా, నిజమైన శ్మశానం అది కాదు, నిజమైన శ్మశానం హృదయంలో ఆ శ్మశానంలో కోరికలు తగలడు, ఆ శ్మశానంలో అహంకారం తగలడు, ఆ శ్మశానంలో తగలడు ఈ శరీరంలో ఉన్న మాంసమైన శరీరంలోని ఎముకలు మాత్రం. ఆ ఉత్తర దిక్కులున్న శ్మశానంలో తగిలడి నా కోరికలు అక్కడ తగలడు, నా అహంకారం అక్కడ తగలబడదు, ఏం తగలబడదు, నా శరీరం అన్న మాంసం, నా శరీరం అన్న ఎముకలు, నా శరీరం రక్తం మాటకి అక్కడ సాధిస్తాను. ఎక్కడైతే కోరికలు తగిలడుతున్నాయో, ఎక్కడైతే అహంకారం తగులబడుతుందో, ఎక్కడైతే ఆలోచనలు తగులబడుతున్నాయో, ఎక్కడైతే పొక్కటి వస్తువులు తగులబడుతున్నాయో, అది నిజమైన శ్మశానం. ఈ శ్మశానం కాదు, అది నిజమైన శ్మశానం. ఆ శ్మశానం ఎక్కడ నా హృదయంలో అక్కడ ఈశ్వరుడు. ఎముకులు తగలబడే శ్మశానం, మాంసం తగలబడి ఈ శరీరంలో మాంసం తగలబడే శ్మశానం, ఈ శరీరం రక్తం కాలిపోయే శ్మశానం. ఇది నాట్ ఏ రియల్ బరియల్ గ్రౌండ్. మరి ఏది రియల్ బరియల్ గ్రౌండ్? నా హృదయంలో నా ఏ హృదయంలో అయితే, ఏ ప్లేస్ లో అయితే, ఏ స్పేస్ లో అయితే నా హృదయ వాంఛలన్నీ కూడా నాకున్న ప్రకృతి వాసులన్నీ కూడా తగలబడిపోయి బూడి చదువుతున్నాయో, అది నిజమైన శ్మశానం, అది నిజమైన బరియల్ గ్రౌండ్. అక్కడ ఈశ్వరుడు ధీరుడై ఉండాలి. ఈశ్వరుడు నీ ఎందుకు ఈ హృదయంలో నీ వాసనలు భరం చేసేటప్పుడు, భరం చేసేటప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడగలు ఉండాలి, నువ్వు డిజర్వ్ అయి ఉండాలి. అప్పుడు ఈశ్వరు అనుగ్రహంగా అటుండప్పుడు కానీ నువ్వు ధైర్యాన్ని పొగట్టుకుంటే, అప్పటికైనా నీకు పిరికితనం కనుక వస్తే, అప్పటికైనా నువ్వు సామర్థ్యానికి గురి అయితే, అప్పుడు నీకు జ్ఞానం కలగదంటున్నాడు భగవంతుడు వాసుదేవ స్వామి. ఈశ్వరుని మనం ప్రార్థిస్తుంటే, ఈశ్వరుని పూజిస్తుంటే, ఈశ్వరుని స్మరిస్తుంటే, ఈ శ్మశానంలోనే ఈ శరీరం ఉండగానే ఈ హృదయంలోని శ్మశానంలో మన వాసనలన్నీ కత్తిరిస్తాడు భగవంతుడు. ఆ భగవంతుడు కత్తిరించే టైంలో నువ్వు పిరికి పడితే, ఇప్పుడు డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తా ఉండడానికి కత్తులు అడుగు పెడతా ఉంటారు, మీరు పారిపోతుంది ఆపరేషన్ వరకు చేస్తారు. అదేవిధంగా నీకు భగవంతుడు నీ హృదయంలో ఉన్న కోరికలు దహనం చేసే టైంలో కూడా, అట్లా కత్తిరించే టైంలో కూడా నీకడే పిరికి తడి ఉంటే నిన్ను ముద్దుబడి ఇస్తాడు. నువ్వు తట్టుకోగలగాలి, నువ్వు దిగ్గర అయి ఉండాలి. అప్పుడు నీకు ధైర్యం ఉండాలని చెప్తున్నా, ధైర్యం అనే క్వాలిటీని ఉంటేనే ఈశ్వరుడు చేసే ప్రక్రియ తను చేస్తాడు. నీకు ధైర్యం అనే గుణం కలిగి ఉంటే ఈశ్వరుడు తన వంతు పని తను చేస్తాడు అంటున్నాడు భగవంతుడు వాసుదేవ. నీ వంతు నువ్వు పనిచేయి, ఈశ్వరుడు తన వంతు పని చేస్తాడు. నీ వంతు నువ్వు మర్చిపోకు, ఈశ్వరుడు తన వంతు తను మర్చిపోడు. నువ్వు చేయవలసిన పని నువ్వు చేయి. నువ్వు ఈశ్వరుడికి ఏం జ్ఞాపకం చేయవలసిన అవసరం లేదు. ఒక కళాకారం నిన్న సాయంత్రం ఏం కోరేసు తిన్నామో తెలియని మనక ఈశ్వరుడు జ్ఞాపకం చేయదు. గత జన్మ మనం చెప్పడమే, రాబోయే జన్మ మనం చెప్పలేమే. ఇవాళ పొద్దున ఏం కోరేసుకు తిన్నామంటే 10 గంటలు టైం ఉండి ఆలోచించి చెబుతాను. ఈ బుర్ర ఈ బుర్రల ఈశ్వరుడికి జ్ఞాపకం చేయవలసింది. మీరు జ్ఞాపకం చేయకపోతే ఏ పని చేయడం ఈశ్వరుడికి తెలియదా? ఆయన ఉంటే ఆయనకి తెలియదా? ఆయన కర్తమే ఆయనకి తెలియదా? ఆయన చేయవలసిన పని కూడా మీరు జ్ఞాపకం చేస్తేనే కానీ ఆయన జ్ఞాపకం రాదా? అది నిజమైన శ్మశానం ఎక్కడే ఉంది. ఈ శరీరం ఉండగానే, ఇందులో ప్రాణం ఉండగానే, ఇక్కడ దేహం ఉండగానే, ఇంద్రియాలు ఇక్కడ ఉండగానే, ఈ మనస్సు ఉండగానే, ఈ ఉపాధిని ఇక్కడ ఉండగానే, ఏదైతే ఈశ్వర అనుగ్రహం వర్షించిందో వాడిని ఇక్కడ శ్మశానంగా చేసి ఈశ్వరుడు నాట్యం చేసి మృగాన్ని ఇక్కడే మన కోరికలు, ప్రకృతి సంబంధించిన కోరికల్ని, భవిష్యత్తు జన్మలు రావడానికి బీజాలని ఇక్కడే బతికుండా శరీరం ఉండగానే శరీరం లోపల దహనం చేస్తాడు. వాడి నిజమైన ఈశ్వరుడు, వాడి గురువు, వాడి ఆత్మ, అదే నిజమైన రియల్ బరియల్. వాడి స్థితిని అరవింద ఘోష్ వర్ణిస్తూ, వర్ధం ది కామ్, ది లైట్, ది పవర్, ది బ్లిస్, ది ఫ్రీడమ్, ది వైడ్నెస్, ది హైట్స్ ఆఫ్ కాలేజ్ అండ్ ది సీస్ ఆఫ్ ఆనంద డెకాలజీ అరవింద్ వర్ధన్ అండ్ ఫర్ సెల్ఫ్ రియలైజ్డ్ సోల్స్ ది కామ్, ది లైట్, ది పవర్, ది బ్లిస్, ది ఫ్రీడమ్, ది వైడ్నెస్, ది హైట్స్ ఆఫ్ కాలేజ్ అండ్ ది సీస్ ఆఫ్ ఆనంద్. కానీ మీకు అందరూ గౌరవాలు ఏం చేసుకుంటారు? మీకు కావాల్సిన గౌరవాడా? ఈశ్వరుడా? ఈ ప్రకృతికి సంబంధించిందే మీకు కావాల్సింది ఈశ్వరుడు యొక్క ఐశ్వర్యం. ఈ ప్రకృతికి సంబంధించిన ఐశ్వర్యం మనం కోరుకునేది ఈశ్వరుకు సంబంధించిన ఐశ్వర్యం యొక్క ఆత్మ. పెద్ద గౌరవాలు ఉన్నాయి, ఏం చేసుకుంటారు? మూట కట్టుకుంటారా? భూమికి సంబంధించిన గౌరవం మీరు కోరుకునేది ఈశ్వరుడు దయ, ఈశ్వరుడు కరుణ మీరు కోరుకునేది, అది ఈ లోకానికి సంబంధించిన గౌరవాల. మనసు ఆరోగ్యం ముఖ్యం, దేహం ఆరోగ్యం ముఖ్యం. నిజం దేహం ఆరోగ్యం బాగుండాలంటే, ఈ మనసు ఆరోగ్యం బాగుండాలంటే ధైర్యం అనేది విడిచిపెట్టకు. సర్వకాల సర్వావస్థల ఎందు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే, నీ ఇంటి కడ పరిస్థితి అనుకూలంగా ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉండొచ్చు. నీ దేహ ప్రారంభాన్ని బట్టి ఈ వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం వస్తున్నట్టే నీ దేహ ప్రారంభాన్ని బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి. కానీ ఇటువంటిప్పుడు కూడా నీ ధైర్యాన్ని బట్టి విడిచిపెట్టుకుంటున్నాడు భగవంతుడు వాసుదేవ. భగవంతుడు అప్పుడే రహంతుడు, అప్పుడే గుర్రాలను నేర్చుకోడు, అప్పుడే గుర్రాలు నీళ్లు పెట్టుకోడు. మనకు ప్రెస్టేజులు, ఈ ప్రెస్టేజ్ ఇక్కడ ఇక్కడ బరకం తీసి అక్కడ పెట్టాలంటే, అక్కడ బరకం తీసి ఇక్కడ పెట్టాలంటే, ఇక్కడ కొండ తీసి అక్కడ పెట్టాలంటే, అక్కడ కొండ తీసి ఇక్కడ పెట్టాలంటే మనకు ప్రెస్టేజ్లు వస్తాయి. అదే భగవంతుడు ఎక్కడ అర్జునుడు రథ సారథి అంటున్నారు, ఇక్కడ గుర్రాలు నిలబెట్టివాడా? ఆయన ప్రెస్టేజ్ ఉంటే గుర్రాలు నిలబెడతాడా? అది ప్రెస్టేజా? పని ఎందుకు గౌరవం? ప్రస్తుతం భగవంతుడు అంటారు వాడు గుర్రాలను నిలబెడితే మన ఈ పని ఎక్కువ, ఈ పని తక్కువ మన అనుకోవడం పనులు అన్ని సమానంగా ఉండాలి. పని చేసేటప్పుడు అందంగా చేయాలి, కానీ ఈ పని ఒక పని తక్కువ, ఒక పని ఎక్కువ అనే సమస్య లేదు. చివరికి పాకిపోయిన చర్య మనం హృదయపూర్వకంగా చేస్తే అది దానివల్ల కూడా మనకు పుణ్యం. తర్వాత శౌచ అంటే శుచిగా ఉండాలి. శుచిగా ఉండమంటున్నాడు భగవంతుడు. ఎలా ఉండమంటున్నాడండి? శుచిగా ఉండమంటున్నాడు. మనందరం దేహం శుచిగా ఉంచుకుంటున్నాం, కానీ మనస్సు కూడా శుచిగా ఉండాలంటున్నాడు. శుచిగల మనస్సులు ఎన్ని ఉన్నాయండి? ఎంతో శుచిగా చూసుకుంటున్నటువంటి ఈ మాంసం, ఈ కండరాలు, ఈ ఎముకలు ఎక్కడ కాలిపోయాయి?
ఎంత శుచిగా ఉన్నా సరే, ఎన్ని విటమిన్లతో తీసుకున్న ఫుడ్ అయినా సరే,
దేహం విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావో అదే నువ్వు నీ మనస్సును కూడా అంత శుచిగా ఉంచుకుంటున్నావా? మరి దేహ శుచి కానీ మనస్సు యొక్క శుచి అక్కర్లేదా? కొండండి, మీరు కొండ బయటతో వేసి లోపల వదిలేస్తారా అని భగవంతుడు అడుగుతున్నాడండి. నేనేం చేస్తాను? కానీ నేను చెప్పే మాటలు నీకు నిష్ఠూరంగా ఉండొచ్చు, కష్టంగా వచ్చు, కష్టంగా ఉండొచ్చు, కష్టంగా ఉన్నా సరే ఇష్టంగా వెళ్ళండి. ఓట్ల కోసం ఓట్ల కోసం చెప్పిన మాటలు కాదు. భగవంతుడు కేవలం మనం తరింపజేసి ఆయన స్వరూపం మనకి ఇవ్వటం కోసం చెప్పినటువంటి అనుగ్రహంతో ప్రేమతో శాంతితో చెప్పిన మాట. ఆయన మన ఎందు దయ ఆపుకోలేక, మన ఎందు ప్రేమ ఆపుకోలేక వర్షింపజేసినటువంటి స్వామి ఈ భగవద్గీత స్వామి. అందుకే మరాయశ్రమారాయణ వారు ఎన్ని చెప్పినా కానీ నీ గీత బాగుంటేనే కానీ గీత చేతికి రాదురా. అంటే నువ్వు పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసి చచ్చి ఉండాలి. నీకు ఈ గీత బాగుంటేనే భగవద్గీత చదవాలని గుణం కలుగుతుంది. నీకు ఈ గీత బాగోలేదని ఆ గీత చేతితో ముట్టుకోవాలి. ఏమి చదువుతున్నాడని భగవంతుడు ఎవరి కోసం చదువుతున్నాడు? మీరు చిన్న మాటను మీరు తీసుకునే దాన్ని ప్రాక్టీస్ చేయడం చాలా మీకు మీరు నచ్చిన మాట, మీరు మెచ్చిన మాట, ఒక చిన్న మాట నిటిని పోవాలి. లోపల మనసు ఎలా కలగలేదు దానికే ప్రార్థన. ప్రార్థన సద్గ్రంథ పఠనం సత్పురుష సహవాసం, సత్పురుష సహవాసం సద్గ్రంథ పఠనం పూజ జపము ధ్యానం ద్వారా మనస్సు కడగబడదు. తగ్గు ద్వారా కుంగుడితో పులుసు ద్వారా ఈ శరీరం ఏ విధంగా అయితే కడగబడుతుందో, ధ్యానం ద్వారా జపం ద్వారా పూజ ద్వారా నామం ద్వారా సద్గ్రంథ పఠనం ద్వారా సత్పురుష సహవాసం ద్వారా మన శరీరానికి సబ్బు ఇటు ఉండదు, మన మనసుకు ప్రార్థన. మన శరీరానికి అన్నం ఇటు ఉండదు, మన మనసుకు ప్రార్థన. మన శరీరానికి విటమిన్ ఎటువంటి మన మనసుకు ధ్యానం అవుతుంది. కొంతమంది అంటే నిన్న చెప్పింది మళ్ళీ ఇవాళ చెప్తారంట, నిన్న నిన్న తాగిన కాఫీ ఇవాళ ఇంటికి తాగుతున్నారు, నిన్న తిన్న అన్నం ఇవాళ తినొచ్చు, నిన్న తాగిన కాఫీ ఇవాళ తాగొచ్చు, నిన్న తాగిన టీ ఇవాళ తాగొచ్చు, కానీ నిన్న పుస్తకం ఇవాళ చదవకూడదండి. దేహం ఎందుకు వచ్చింది? భోగం కోసం. ప్రాణం ఎందుకు వచ్చింది? భోగం కోసం. ఇంద్రియాలు ఎందుకు వచ్చినాయి? భోగం కోసం. మనసు ఎందుకు వచ్చింది? భోగం కోసం. ఎన్ని శుచిగల మనస్సు, శుచిగల హృదయం, శుచిగల ఇంద్రియాలు. ఇంద్రియాలు కదా మనస్సులో ఇంద్రియాలు నిద్రాణమయ్యింది. ఈ గోళాలు ఆ ఇంద్రియాలు శ్మశానంలో కాలు, ఈ గోళాలు కాలిపోతాయి, ఆ ఇంద్రియాలు కాలు, మనస్సులో నిద్రాణమైంది. ఈ స్నేహాల పేరు చెప్పి బంధువుల పేరు చెప్పి ఎంతో కాలం ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. కానీ మనం కూడా వచ్చి ఈశ్వరుడు కోసం ఎంతకాలం మనం ఇస్తాం? ఈ బంధువులు మనకు కూడా వస్తారా, లేకపోతే స్నేహితులు మనకు కూడా వస్తారా? ఈశ్వరుడు కోసం నీ జీవితంలో కొన్ని సెకండ్లు కానీ, కొన్ని నిమిషాలు కానీ, కొన్ని గంటలు కానీ తెలియదు. నీ స్నేహితుల కోసం, నీ కుటుంబం కోసం, మీ బంధువుల కోసం రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి మీరు ఖర్చు పెడుతున్నారే, ఈశ్వరుడు కోసం, పరమేశ్వరుడు కోసం ఈ రోజులు ఒక అరగంట 10 నిమిషాలు ఇవ్వలేరా? ఆ భిక్షుకుడికి, ఆ పరమేశ్వరుడికి, ఆది భిక్షు ఈశ్వరుడు, ఆడు భిక్ష చేసుకుంటున్నాడు. వాడికి మీ టైంలో మీ కొంతకాలం ఇవ్వండి, వాడి మీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. రోజు 10 నిమిషాలు అరగంట టైం పెట్టుకోండి, ఒక అరగంట కూడా మీ జీవితం అంతా మీ కుటుంబం కోసం, మీ స్నేహితుల కోసం, మీ బంధువుల కోసం ఖర్చు పెడుతున్న మీరు పరమేశ్వరుడు కోసం రోజుకు ఒక అరగంట ఇవ్వలేరా? 30 నిమిషాలు పరమేశ్వరుడు కోసం మీ జీవితంలో 30 నిమిషాలు ఖర్చు పెట్టలేరు? సోదర మహర్షి భగవంతుడు ఏం చెబుతున్నాడు? ఈ 30 నిమిషాలు మీరు జీవించినట్లు మిగతా జీవితం జీవితం కానీ కాదంటున్నాడు పరమేశ్వరుడు. మనకంటే వయసులో చిన్నవాళ్ళు మనల్ని ఎవరిని విమర్శించారనుకోండి, ఇడి అయి నిన్న కాక మొన్నటి వాడు ఇది మనల్ని విమర్శిస్తున్నాడు. భగవంతుడు వాసుదేవాలని చెబుతుంది అందరూ బాడీరే, అందరూ పిల్లలే. ఒక జ్ఞాని పెద్ద మనిషి 100 సంవత్సరాలు జీవించినప్పటికీ ఎవరికైతే జ్ఞానం లేదే వాడు చైల్డ్ జ్ఞానం లేని వాడు అందరూ పిల్లలే. ఒక జ్ఞానం ఉన్నవాడే పెద్దవాడు, ఒక జ్ఞానం ఉన్నవాడే వృద్ధి. జ్ఞానం లేని వాడు వాడు 100 సంవత్సరాలు వచ్చినప్పటికీ, 1000 సంవత్సరాలు వచ్చినప్పటికీ వాడు బాడీ అంటున్నాడు భగవంతుడు వాసుదేవ. ఏం చేస్తాను ఆయన కలిపి ఇంకో రకం నేను చెప్పాను, నాకు ఆర్గ్యుమెంట్ లేదు. ఆర్గ్యుమెంట్ వల్ల మీరు కేసు తగ్గొచ్చు కోర్టులు, కానీ తత్వం మీకు తెలియదు. ఇట్ ఇస్ బియాండ్ లాజిక్, ఇట్ ఇస్ బియాండ్ ఆర్గ్యుమెంట్, ఇట్ ఇస్ బియాండ్ వర్డ్స్, ఇట్ ఇస్ బియాండ్ మైండ్. మీరు 1000 సంవత్సరాలు బట్టినా మీరు పిల్లలే జ్ఞానం లేకపోతే, అది భగవంతుడు చెప్పినాడు. తినే ఆహార విషయంలో కాదు, నీకు వచ్చే తలంపుల విషయం కూడా స్విచ్గా ఉండాలి. నీకు ఎటువంటి పవిత్రమైన తలంపులు వస్తున్నాయి, ఎటువంటి ఉదాత్తమైన తలంపులు వస్తున్నాయి, ఎటువంటి ఉదారమైన తలంపులు వస్తున్నాయి, ఆ తలంపుల విషయంలో కూడా స్విచ్గా ఉండాలి. నువ్వు తినే ఆహార విషయంలోనే కాదు స్విచ్గా ఉండటం, నీకు వచ్చే తలంపుల విషయం కూడా నువ్వు స్విచ్గా ఉండాలంటున్నాడు భగవంతుడు. తినే నీ కంచం, నీ మంచం అన్ని స్విచ్గా ఉండటం మంచిదే. నువ్వు లోపల తీసుకునే ఆహారం కూడా స్విచ్గా ఉండటం మంచిదే, మనం రుచిగా ఉండటం మంచిదే. రుచి స్విచ్ రుచి పెట్టుకోకుండా భగవంతుడు చెప్పటం లేదు. కానీ నీకు వచ్చే తలంపుల విషయంలో, నీకు వచ్చే నీకున్న ఆదర్శాల విషయంలో, నీకున్న ఆశయాల విషయంలో, నీకున్న ఆకాంక్షల విషయంలో ఎంతవరకు శుచిగా ఉంటున్నావు? ఇటువంటి పవిత్రమైన భావాలు నీకు వస్తున్నాయి, నీ మనసులోకి వచ్చే తలంపుల విషయంలో కూడా నువ్వు శుచిగా ఉండాలనుకుంటున్నాడు భగవంతుడు వాసుదేవ. అంటే మన శుచి కంచాలకి మంచాలకి సరిపెట్టుకుంటున్నావు. మంచి మంచి తలంపులు నా కలగాలని ఎప్పుడైనా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నావా? పరమేశ్వరుడు పాదాలు నీకు ఆశ్రయించాను. వ్యాధిని రేపు మారిపోయి ఈ లోకానికి సంబంధించిన విషయాలు మీరు పరమేశ్వరుని అడుగుతున్నారు, కానీ భగవంతుడు ఆలోచన నా కలగజేయ స్వామి, ఈ లోకానికి సంబంధించిన విషయాలను మనసును దూరముగా ఉంచను అని మీరు ఎప్పుడైనా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారా? మీరు ఎప్పుడైనా పరమేశ్వరుని ప్రార్థించినా లోకం కోసమే కదా మనకు జ్ఞానం ఏంటండి?
పదభాషలు. మీరు ప్రతి చిన్న తలంపుకి చేతితో చేసే ప్రతి పనికే కాదు, నోటితో మాట్లాడే ప్రతి మాటకే కాదు, మీకు ఎవరికి తెలియకుండా మీ మనసులోకి వచ్చే ప్రతి చిన్న తలంపు కూడా మీరు ఆన్సరబుల్ తీసుకోరు. ఈనాడు కాకపోయినా, ముని నాటికైనా, ఈ జన్మలో కాకపోయినా, మరొక జన్మలైనా, ఈ లోకంలో కాకపోయినా, మరొక లోకంలో పోయినా, మీకు వచ్చే ప్రతి చిన్న తలంపు కూడా మీరు భగవంతుని ముందు ఏదో రోజు మీరు సమాధానం చెప్పవలసి ఉంటుందని మీరు బట్టిపోరు. మీరు నోటితో మాట్లాడే మాటలు గలగా సమాధానం చెప్పాలి, మీరు చేతులతో చేసే పనులు గల సమాధానం చెప్పాలి. అంతేకాదు మీకు వచ్చే స్థలం ప్రవేశంలో కూడా ఆ తలంపు మీకు ఎందుకు వచ్చింది, ఈశ్వరుడు మీకు సమాధానం చెప్పవలసిన రోజు వస్తుంది మరొక జన్మలోనే మరొక లోకం. ఇది ఎటర్నల్ జ్ఞానమేటి కాదు, గాఢమే. ఇంటి గారు మంత్రిగా కూర్చుండగా, ఏకాంతంగా కూర్చుండగా, మీకే తలంపులు వచ్చేందుకు మంచి తలంపు వస్తే మంచి తలంపు, చెడ్డ తలంపు వస్తే చెడ్డ తలంపు, అది కూడా పరమేశ్వరుడు మీ హృదయంలో ఉండి చూస్తున్నాడనే విషయం మీరు మర్చిపోకండి. దానికి మీరు సమాధానం చెప్పుకోవలసిన రోజు కూడా వస్తుందని మీరు మర్చిపోకండి. ఏదైతే ఈ బుర్రలోకి అస్తమాని గొడవలు వస్తున్నాయో, గొడవలు రావద్దు, ఈ గొడవలు వస్తే దుఃఖం వస్తుంది, ఈ తలంపులు రావద్దు, ఈ జ్ఞాపకాలు రావద్దు, ఈ ఆవేశాలు రావద్దు, వస్తే దుఃఖం వస్తుంది అని చెప్పి పొంది, ఈ ఆవేశాలను పొంది, ఈ ఆలోచనలు పొంది, మనకేదైతే కష్టాలను తీసుకొస్తున్నాయో, మనకేదైతే నష్టాన్ని తీసుకొస్తున్నాయో, మనకేదైతే దుఃఖాన్ని తీసుకొస్తున్నాయో, ఆ తలంపులు బయటకు పొమ్మన్నా ఇదిగోసారి బయటకు పోవు. ఏం చేత తలంపులు మనకు ఎక్కువగా వస్తున్నాయి, పూర్వజన్మలు వాటిని మనం ఆదరించాలి కాబట్టి ఈ రోజు నుంచి అక్కడ కూర్చున్నాం. ఇంత మనం చేసుకున్నాం. మీరు ఒంటరిగా కూర్చుండగా, మీరు ఏకాంతంగా కూర్చుండగా, ఏ తలంపులు అయితే మీకు ఎక్కువ వస్తాయో ఆ తలంపులు మీరు పూర్వజంలో అభ్యాసం చేశారు మీరు గుర్తించుకోండి. దీనికోసం మీరు పుస్తకం చదవక్కర్లేదు, రుజువులకు వెళ్ళక్కర్లేదు, కోర్టులకు వెళ్ళక్కర్లేదు. ఏం తింటే అదే తేలికొస్తుంది. వంకాయ కీర తింటే బీరకాయ కూడా తేలి పెంచుకు వస్తుంది. ఇప్పుడు మీకు ఆ తలంపులు దుఃఖం తీసుకొస్తున్నారు కాబట్టి అక్కర్లేదు అనుకున్నారు. పూర్వజంలో మీరు అక్కర్లేదు అనుకోలేదు, మీరు ప్రీతిగా పోషించారు, ప్రీతిగా పోషించారు కాబట్టి మీరు నెట్టి కూర్చుంటారు. మతం అనేది ఇది కాదండి, ఎలా తీసుకోవడం మతం కాదు. మన జాగ్రత్తగా ఒంటరిగా, మన హిందూ మతం కాదు బౌద్ధ మతం కాదు, ఇవన్నీ కల్పించింది. మన ఏకాంతంగా ఇంటికారు ఒంటరిగా కూర్చుండగా మనకి ఎటువంటి తలంపులే వస్తున్నాయి, అదే నిజమైన మతం మనుషులు. మిగతా ఎన్ని కల్పితం, నిజమైన మతం అదే. అంటే గురునానక్ అనుకోవద్దు, గౌతమ బుద్ధి అనుకోవద్దు, మతాన్ని స్థాపించాలి. అన్నీ ఏం చేశారంటే దాని ఒక పుస్తక పాత్రలో తీసుకొచ్చి దాని ఒక క్రమబద్ధం చేసి దానికి మతం పేరు పెట్టారు. సిక్కు అంటే మన హిందువులే. సిక్కు ఉన్నారనుకోండి, చాలా మంది సిక్కు మతం, సిక్కు మతం అనుకున్నారు. ఏ మతం కలవస్తుంది, వాళ్ళందరూ మన హిందువులే. గురునానక్ మన హిందూ కుటుంబంలోనే పుట్టాడు. గురునానక్ శిష్యులందరూ కలిసి గురునానక్ పేరు మీద మతం స్థాపించారు, అది ఇప్పుడు సిక్కు మతం అయితే. వాళ్ళందరూ మన హిందువులే. అద్రోహం అంటే ద్రోహం చేయకుండా ఉంటాం. ద్రోహం చేయకుండా ఉంటారంటే ఏంటి, కొంతమంది ఎదుటి వాళ్ళు ఏదైనా పనులు చేసుకుంటారు కొన్ని చేయకూడదా ఉంటారు. ఏం గురి అకారణం ఉంది, అది ద్రోహం. అంటే మీకు ఎవరికో 10 రూపాయలు మీకు దానం చేయాలనుకున్నా, నేను వచ్చి వద్దని చెబుతానుకున్నది ద్రోహం. మీకు ఎవరికైనా మంచి చేయాలనుకున్నా, మంచి చేయొద్దంటానుకున్నా, అది ద్రోహం. అంటే ద్రోహానికి వెళ్ళకు, ద్రోహానికి వెళితే నీ మనస్సు కుళ్ళైపోతుంది, నీ మనస్సు నీ హృదయంతా కుళ్ళెత్తిపోతుంది. అంటే ద్రోహ చింతనకి వెళ్ళకు, ద్రోహ చింతంతో ఆ స్నేహాలు కూడా నిలబడతాయి. ఒకరినొకరు ద్రోహం చేసుకునే ఉద్దేశం ఉన్నప్పుడు ఆ స్నేహాలు ఎంచేపు నిలబడతాయి. అంటే సమాజంలో ఏదైనా మంచి జరుగుతుంటే నువ్వు సంతోషించు, నువ్వు చేయగలిగితే చెయ్యి, నీ చేయలేదనుకో, నువ్వు శక్తిహీనుడు అనుకో, అలా మౌనంగా ఉంచు, సంతోషించు, దానివల్ల కూడా పుణ్యం వస్తుంది. రమణ మహర్షికి 16 సంవత్సరాల్లో జ్ఞానం వచ్చిందనుకున్న మాట వచ్చారు. మరి అంతకు ముందు పుణ్యం పాపం ఉంది కదా, రమణ మహర్షికి జ్ఞానం వచ్చిందా భస్మం అయిపోతుంది. మరి ఆ పుణ్యం పాపం ఎవరు తింటారని అడిగారు. అది ఎవరు అనిపిస్తారన్నాడు, అది రమణ మహర్షి అనుభవించారు. ఎవరు అనిపిస్తారండి, రమణ నామం చేసుకునే వాళ్ళు, రమణ మహర్షి యొక్క సందేశం గురించి చెప్పుకుని ఆనందించేవాళ్ళు. ఆ రమణ మహర్షికి 16 సంవత్సరంలో ముందున్న పుణ్యం ఇళ్ళకు వస్తుంది. రమణ మహర్షిని విమర్శించేవాళ్ళందరికీ 16 సంవత్సరాలు ఆయన చేసిన పాపం అందరికి వస్తుంది. సరిపోయింది ఎక్కడ ఉంటే చిందులకు మర్చున్నట్టే ఏదో మహాత్ముల్లో ఏడు దోషాలు ఉంటాయనుకోండి, ఆ దోష ఆయన తీరుతుంటే మనకు ఆ దోషాలు మనకు వస్తాయి. సరే ఎక్కువ కళ్యాణ గుణాలు ఉంటాయి కదా మహాత్ములు, వాళ్ళని పొగుడుతుంటే, వాళ్ళు స్తోత్రం చేస్తుంటే, వాళ్ళని స్మరించుకుంటా అంటే వాళ్ళు మంచి గుణాలు మనకు వస్తాయి. అయితే మాటల విషయంలో కూడా కఠినంగా మాట్లాడాలి, మృదువుగా మాట్లాడాలి, నొప్పి లేకుండా మాట్లాడాలి, ఇతవుగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి, ఇతవుగా మితంగా మాట్లాడాలి. ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడకూడదో తెలుసుకుని మాట్లాడాలి. మాట వల్ల కూడా పుణ్యం వస్తుంది, మాట వల్ల కూడా పాపం వస్తుంది, మాట వల్ల కూడా ప్రమాదం వస్తుంది, మాట వల్ల కూడా శుభం వస్తుంది. అంటే ఏది మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడకూడదో తెలుసుకుని మాట్లాడాలి. ఎవరికి ద్రోహం తలపెట్టకు, ఎవరికి హింస తలపెట్టకు. ద్రోహబుద్ధి అంటే నీకు నష్టం, నీ స్వరూపం దగ్గరికి నీకు వెళ్ళలేదు. ఎవరికైతే ద్రోహబుద్ధి ఉందో వాడు మహాత్ముడు అవ్వలేడు, దురాత్ముడు అవుతాడు. భగవంతుడు మనందరికీ తండ్రి అయినప్పుడు కనిపిస్తున్న మానవులందరూ మనకి సోదరులే కాదా? నేను ఎవరైనా విమర్శించవచ్చు, నిన్ను ఎవరైనా ద్వేషించవచ్చు, నిన్ను ఎవరైనా దూషించవచ్చు, దూషిస్తున్నారని ద్రోహం చేయని భగవంతుడు వాసుదేవ స్వామి చెప్తున్నారు. మీకు ఎవరైనా అపకారం చేస్తే మళ్ళీ తిరిగి వాళ్ళకి అపకారం చేయగల శక్తి మీకు కూడా ఉండొచ్చు. మీకు శక్తి ఉన్నప్పటికీ ఆ శక్తిని మీరు నిగ్రహించుకుని, ఆ శక్తిని మీరు కంట్రోల్ చేసుకుని తిరిగి ద్రోహం చేయాలి. యేసుక్రీస్తు అంటాడు, ఎదటివాడు నిన్ను ప్రేమిస్తే నువ్వు తిరిగి ప్రేమించడం గొప్ప, ఎదటివాడు నిన్ను ప్రేమిస్తూ ఉంటే తిరిగి వాడిని ప్రేమించడం అదే కూడా ఒక గొప్పనే.
ఎదుటివాళ్ళు నిన్ను ద్వేషిస్తున్నప్పటికీ, ఎదుటివాళ్ళు నిన్ను ద్రోహం చేస్తున్నప్పటికీ నువ్వాణ్ణి ప్రేమించడమే గొప్ప. మీరు నన్ను ద్వేషిస్తున్నప్పటికీ నేను మిమ్మల్ని ప్రేమించగలిగితే అది గొప్ప. మీరు నన్ను ప్రేమిస్తున్నారు అనుకోండి, నేను మిమ్మల్ని తిరిగి ప్రేమిస్తున్నారు, గొప్ప కావట్లేదు. మీరు నన్ను ద్వేషిస్తున్నప్పటికీ ఆ ద్వేషానికి బదులు మీకు మీరు తిరిగి నేను ప్రేమ ఇవ్వగలిగితే అది గొప్ప అంటున్నాడు యేసు. అంటే ద్రోహ చింత పనికి రాదు. ద్రోహ చింత మొత్తం నరకానికి దారి. జీవితం పొడిగిన ద్రోహంతో కాలిపో, ద్రోహంలో కాపురం చేయి, ద్రోహ చింత దగ్గరికి రానివ్వకు. సమాజానికి కానీ, ఇంట్లో వాళ్ళకి కానీ, వీధిలో వాళ్ళకి కానీ, బయట వాళ్ళకి కానీ ఎవరికి ద్రోహం తలపెట్టదు. నేనేదో డాక్టర్ గారికి ఉపకారం చేయాలనుకున్నాను అనుకుని మాట వస్తాను. మీరేం చేయటాలి, నేను చేస్తున్నాను అనుకోండి, మీరు నాకు ఆ ఉపకారం డాక్టర్ గారు చేయొద్దని మీరు నాకు సలహా చెబుతానుకోండి, అది కూడా ద్రోహమే. అటువంటి నీచమైన గుణాలు ఉంటే నీకు జ్ఞానం ఎలా కలుగుతుంది అయ్యా? నీ శరీరం ఎదగటం కాదు, నీ వృధం ఎదగాలి. జ్ఞానంలో ఎదుగు, కాంతిలో ఎదుగు, ప్రకాశంలో ఎదుగు, బాగా ఎదుగురు, బాగా ఎదుగుదల కావాలి. ఈ ద్రోహం లేని స్థితి ఎక్కడన్నా ఆ స్థితికి నువ్వు ఎదగాలయ్యా, ఆ స్థితికి నువ్వు పాపు బాగా వికసించాలి అని భగవంతుడు వాసుదేవ స్వామి చెబుతున్నాడు. ఎక్కడైతే ద్రోహం లేదు అక్కడికి విధులు, ఆ స్థితిలో నువ్వు మెలుకు, ఆ స్థితి ప్రసాదించమని ప్రార్థించు భగవంతుడు. అద్రోహ స్థితి, ద్రోహం లేని స్థితి నాకు ప్రసాదించమని భగవంతుని ప్రార్థించండి. అదే నీ రియల్ ప్రేయర్. అన్నం నువ్వు ఎంత సహజంగా తింటున్నారో ప్రార్థన కూడా అంత సహజంగా తెచ్చు. అప్పుడు మనసు భగవంతుడు చెప్పిన మాటలు మన హృదయంలో మన రక్తంలో ఒక భాగం అయిపోవాలి. అది నిరంతరం మన హృదయంలో కాపురం. ఈ మాటల పుస్తకంలో ఉన్నాయి. పుస్తకం ఉంటే మనకు లాభం ఏమిటి? మన హృదయంలో ఒకరా. కుండలో ఉన్న అన్నం మనకు లాభం ఏమిటండి? కుండలో అన్నం ఉంటే మనకు లాభం ఏంటంటే మనం తినాలి, మనకు జీవనం. అప్పుడు కదా మనకు బలం వచ్చింది.
జయ భగవాన్, జయ భగవాన్, ప్రియ భగవాన్, ప్రభు భగవాన్.
నువ్వు అహంభావం పెంచుకోవద్దు, ఆడంబరం పెంచుకోవద్దు. నువ్వు ఆడంబరం పెంచుకుని, అహంభావం పెంచుకుని సమాజంలో అందరూ నన్ను గౌరవించాలనేటువంటి తలంపులకు నువ్వు అవకాశం ఇవ్వకు. అటువంటి అవకాశం ఇస్తే నువ్వు దైవీ సంపదకు దూరం అవుతావు అని భగవంతుడు వాసుదేవ స్వామి అర్జునుడు తోడు చెబుతున్నాడు. అర్జునుడు అంటే తెల్లటి వాడు. అర్జునుడు స్వచ్ఛమైన వాడు కాబట్టి, తెల్లటి వాడు కాబట్టి ఈ శాస్త్రాన్ని చెబుతున్నాడు భగవంతుడు వాసుదేవ స్వామి. వేదాలు చదువుకున్నా, భగవద్గీత చదువుకున్నా, భగవాన్ చెప్పిన మాటలు చదువుకున్నా, మీరు కలకాలం చిరకాలం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి మాటలు కొన్నా, మీకు ఎంత పాండిత్యం ఉన్నప్పటికీ, ఎంత వైభవంగా ఈ జన్మలో మీకు జీవితాలు గడుస్తున్నప్పటికీ, ఎంతకాలమైతే మానవుడికి అహంకారం ఉందో, ఎంతకాలమైతే మమకారం ఉందో, అంతకాలం తలంపులు ఎవరూ ఆపుచేయరు. నాకు అహంకారం ఉన్నంతకాలం, నాకు మమకారం ఉన్నంతకాలం నాకు తలంపులు వస్తూనే ఉంటాయి. తలంపులు వస్తున్నంతకాలం నాకు ఈ లోకం మీద భ్రాంతి పుడుతూనే ఉంటుంది. భ్రాంతి పుడుతున్నంతకాలం శవాలు వస్తూనే ఉంటాయి. ఈ శవాలు నూయటానికి ప్రాణం పోస్తాడు ఈశ్వరుడు. మన హృదయంలో ఉన్నాడు ఈశ్వరుడు. ఈ ఈశ్వరుడు వాక్కు కండడు, మనస్సు కండదు, మన హృదయంలోనే సాక్షాత్తుగా ప్రకాశిస్తున్నాడు. మీరు ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేయండి, ఎన్ని సాధనలు చేయండి, ఎన్ని పూజలు జపాలు ఎన్ని చేసినప్పటికీ లోపల అహంకారం ఉంటే తలంపులు విజృంభించుకున్నలా వచ్చేస్తూ ఉంటాయి. అహంకారం మమకారం అంతకాలం తలంపులు ఎవరు ఆపు చేయలేదు. అది ఈశ్వరాజ్ఞత. మన కోరికలు ప్రాణంలో ఉన్నాయా? ప్రాణంలో కోరికలు లేవు, మనస్సులో కోరికలు ఉన్నాయి. అది ప్రాణం ఎందుకు మనకి? ప్రాణం ఎందుకంటే శవాన్ని తిప్పటం కాదు. మీకు విశ్వాసం ఉంటే నమ్మండి, భగవాన్ ఏమన్నారంటే మీరు వేదాలు పారాయణం చేయటం వల్ల, తిండి మాని తిప్పల మాని అహోరాత్రములు తపస్సు చేయటం వల్ల, ఎంతో సాధన మీద సాధన చేయటం వల్ల, జీవితం అంతా కూడా సాధన ఖర్చు పెట్టడం వల్ల ఎటువంటి ఫలితం వస్తుందో, ఈ దానాలు ధర్మాలు పూజల వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో, తీవ్రమైనటువంటి యోగాభ్యాసానికి గురి చేసినటువంటి మీకు ఎటువంటి ఫలితాలు వస్తాయో, అరుణాచలం కొండవం కలా చూస్తుంటే, లేదా మీ ఇంటి దగ్గర మీరు కూర్చున్న కొండను స్మరిస్తుంటే అదే ఫలితం వస్తుంది. మనం నడుస్తుంటే మన బట్టల మీద దుమ్ము ఎలా అంటుకుంటుందో విధంగా మీరు అరుణాచలేశ్వరిని మీరు స్మరణ చేయటం వల్ల, ధ్యానం చేయటం వల్ల మీరు తరించడమే కాకుండా మీ కళ్యాణ గుణాలు కూడా వరిస్తాయని భగవాన్ చెప్తున్నారు. మీరు తెలియకుండా ఇప్పుడు సొసైటీకి ఏది అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఏదంటే సైన్స్ అంటే, అయితే సైన్స్ అవసరమే, కానీ సైన్స్ కంటే ఇక్కడ హ్యూమానిటీ సుఖం ఉండాలంటే కామన్ సెన్స్ ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ ఏమో కామన్ సెన్స్ ఇవ్వాలి, ద్వితీయ స్థానమే సైన్స్ ఇవ్వాలి. నీ కళ్యాణ గుణాలు కలిగి ఉండటం కూడా అదే నిజమైన ఆస్తి, గ్రేట్ ఎస్సెట్ అని భగవంతుడు చెప్తున్నాడు. నా ఎక్కడ ఉందండి, నా ఎక్కడ ఉంది? మనస్సు అంటారు, జీవుడు అంటారు, ఏమంటారు? అనేక అంటున్నారు మనస్సు అంటే ఏంటి, జీవుడు ఏంటి? మన అందరూ నేనంటున్నాం కదా, ఈ నేనుతో వెళుతా మనసుని జీవుణ్ణి కాదు, ఈ నేనే మనస్సు, ఈ నేనే జీవుడు. ఇది అర్థం అవ్వాలండి. మనం ఇక నేను పెట్టుకుంటున్నాం, నేను పెట్టుకుని ప్రకృతిని స్టడీ చేస్తున్నాం, ఈ నేను పెట్టుకుని జీవుని స్టడీ చేస్తున్నాం,
ఈ నేను పెట్టిన మనస్సును స్టడీ చేస్తున్నాం, కానీ నేనే జీవుడు, ఈ నేనే మనస్సు అన్న సంగతి మనకు తెలియకుండా ఎక్కడ ఉందో మోసం. ఇది ఈ రహస్యం అర్థం అయితే కానీ సృష్టి రహస్యం నీకు అర్థం కాదు. నన్ను నేను స్టడీ చేసుకుంటేనే నేను ఎవరో నాకు తెలుస్తుంది. ఎవరే ఉన్నారు జ్ఞానం అంటే ఒకటే, నిన్ను నీవు తెలుసుకోవడానికి సహాయపడేది ఒకటే జ్ఞానం, మిగతాదంతా అజ్ఞానమే. ఇదంతా పనితీరు సార్, నువ్వు తెలుసుకోవడానికి నీకు సహాయపడే జ్ఞానమే జ్ఞానం, మిగతాదంతా అజ్ఞానం. అది జన్మని అర్థం కలగవచ్చు, కోటి జన్మలైనంతా ఇక్కడ రావాల్సింది, ఈ పాయింట్ దగ్గర రావాల్సింది, ఈ సెంట్రల్ ఏరియా దగ్గర రావాల్సిందే అంటున్నారు. కోటి జన్మల తర్వాత కూడా ఇక్కడ రావాల్సిందే, ఇదే సత్యం. కాబట్టి నువ్వు నమ్మింది సత్యం కాదు, సత్యాన్ని నమ్మాలి, కానీ నువ్వు నమ్మింది సత్యం కాదు, శిక్షణ సత్యం కాదు.
ఒక చిన్న రహస్యం చెబుతాను, హృదయంలో దాచుకోండి. మనలో ప్రకృతి గుణాలు, రాక్షస గుణాలు ఏమైనా ఉన్నాయనుకోండి మనకి, ఈ రాక్షస గుణాలు, ఈ ప్రకృతి గుణాలు సహజంగా మనం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ సమాజానికి జడిసు లేదా ఎవరైనా ఏమని అనుకుంటారేమో లేదా గొప్పల కోసం ఈ రకంగా మనం సాధన చేసి అది పోగొట్టుకుందామని చూస్తే పోదు, పోయినట్టుగా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. మనం ఇదిగో మనం వెళ్ళిపోయిన తరలిగా మనం వచ్చేస్తాం, నచ్చేరుగా అయిపోవాలి. సహజంగా పోగొట్టుకోవడానికి మీరు చూడాలి, కానీ ఎదురు వాళ్ళు దృష్టిలో పెట్టుకుని మన ప్రకృతి గుణాలు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అవి పోయిన దాని వల్లే కనిపిస్తాయి, కలిపోవు. దాని గ్యాబిటీస్టుది ఎవరైతే న్యాచురల్ మోస్ట్ నార్మల్, ఈ ప్రాసెస్ కనుక మీరు అవలంబిస్తే ఈ జన్మలో ఈ శరీరంలో ఉండగానే ఇక్కడ ఈ లోకంలో ఉండగానే మూడుతత్వాన్ని పొందుతారు. అవి చాలు అనే దానికి మీ డిక్షనరీలో శబ్దాన్ని తీసేస్తారు. అసలు చాలు అనే దానికి మీకు ఇంకా ఫీల్ అనే సమస్య లేదు. ఇప్పుడు మనం నేనంటున్నాం కదా, ఈ నేనే మనసు. భగవాన్ చెప్పి ఏంటి, ఇది ఎక్కడ పోతుందో చూడదు, మనకి ఏం ప్రభావం, ఇది ఎక్కడ పోతుందో చూసాడంటే ఆత్మదర్శనం అయిపోతున్నాడు. ఏం చేత దీన్ని పుట్టిన స్థానం ఆత్మట. ఇక్కడ నాస్తికత్వానికి ఆస్తికత్వానికి ఏం సంబంధం లేదు, లేకపోతే లైఫ్ కి సంబంధించిన విషయం. నువ్వు దేవుడు నడిపించి పెట్టు, మతం నడిపి పెట్టు, నువ్వు మతం కాదు దేవుడు కలెక్టర్ కావచ్చు, నువ్వు స్త్రీవా పురుషుడివా క్రైస్తవుడా హిందువుడు అని కాదు ఇక్కడ సమస్య. ఇది బేసిక్ ప్రాబ్లం. నువ్వు నేనని అంటున్నావు, అదే మనస్సు అదే జీవి, వాడు పుట్టిన స్థలాన్ని నేరైన తలంపు నీకు ఉండకూడదు. అది ఎక్కడ పుడతామని వచ్చు, అది ఎక్కడ పుడతాము, ఎందుకు చూడమన్నారు, ఎక్కడ పుడదు, ఆత్మలో పుడతాము. నువ్వు అది పుట్టిన చోటు నీకు కలిగిందా, వెంటనే నీకు ఫ్లాష్ కింద ఆత్మదర్శనం అవుతుంది, నీ జన్మల నువ్వు గమ్యానికి చేరుకుంటాడు. సోదర మహాశయ గారా, ఇక్కడ చిన్న రహస్యం, ఎప్పుడు కూడా సత్యం సింపుల్ గా ఉంటుంది. సింపుల్ గా ఉంటే ఏ మనిషికి ఇష్టం ఉండదు, అంటే సత్యం ఉండదు. మనకేం కావాలి, ఆడంబరం కావాలి, సత్యానికి ఆడంబరం లేదు, అంటే మనకు సత్యం ఉండకండి. ఎవరైనా ఒక మనిషిలో మీరు ఈశ్వరాల్సి చూస్తే, ఏదైనా గొప్ప గుణాలు కనుక చూస్తే, వాడు పూర్వజన్మంలో ఎంతో శ్రమిస్తే నా గుణాలు వచ్చాయని మీరు అనుకోండి. అర్జున, నువ్వు దైవ సంపదలో జన్మించావు, నీ అనుమానం పెట్టుకోవు, నువ్వు ఆసు సంపదలో జన్మించలేదు, రాక్షస సంపదలో జన్మించలేదు, నువ్వు దైవ సంపదలో జన్మించు. గంభావు అజ్ఞానం చాతమాసు దైవ గుణాలు చెప్పాడు. ఇక్కడ సిక్స్ ఆసురి గుణాలు చెబుతాడు, అంటే రాక్షస గుణాలని చెబుతాడు. మనలో ఉన్న మంచి గుణాలని దేవత, మనలో ఉన్న చెడ్డ గుణాలని రాక్షసు. కురుక్షేత్రం మన హృదయంలో, కురుక్షేత్రం ఎందుకు ఢిల్లీ దగ్గర ఉందనుకుంటున్నాం, మన హృదయంలో ఉంది కురుక్షేత్రం. మీరు ఏదైనా ప్రాపంచిక సంబంధించిన సుఖాలు ఏదైనా పొందినప్పుడు దానికి ఒక కారణం అవుతుంది, ఆ కారణం పట్టి సుఖం కూడా పోదు. కానీ కారణానికి అతీతమైనది, రేటుకు అతీతమైనది, మీకు ప్రకృతి సంబంధించిన ప్రతి దానికి అతీతమైంది ఒక ఆత్మసుఖం ఒకటి. ఆత్మసుఖానికి మించింది, ఆత్మశాంతికి మించింది, ఆత్మ యొక్క వైభవానికి మించింది ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ లేనేం లేదు. వైకుంఠంలో కానీ కైలాసంలో కానీ అటువంటి సుఖం మీరు పొందలేదు. మీకు అప్పుడు సంతోషం వస్తున్నా లేదా వస్తున్నా, అభవే రోజులు బాగా వెళ్ళిపోతున్నాయండి, చాలా హాయి వెళ్ళిపోతున్నాయండి, ఏదో చిన్నప్పుడు కష్టపడ్డామనుకుని ఈ మధ్యన చాలా బాగుందండి. ఈ సంతోషానికి ఒక కారణం ఉంది, మీరు జ్ఞాపకించుకోండి. మీ సంతోషానికి కూడా కారణం ఉంటుంది, ఆ కారణం పోగా ఈ సంతోషం కూడా పడిపోతుంది. మీ కారణం కనిపించిందా రాబోతుంది, ఒక ఆత్మస్వతానికే కారణం కనపడదు. దంభ అంటే వేషం, భాష. దంభలో ఉన్న మనిషి ఏంటంటే ఒక చిన్న రహస్యం ఉంచుకోండి, మీరు దానాలు చేస్తూ ఉంటారు. మీరు దండలో వాడు కూడా దానాలు చేస్తారు, ఎలా చేస్తారు మీరు దానాలు? ఎడతవాడి సుఖం కోసం, ఎడతవాడి శాంతి కోసం దానం చేయట. దేశం అందరూ నేను దానం చేసినట్టు చెప్పుకుంటున్నారా లేదా? ఏమి చెబుతున్నాడు చూడండి భగవంతు క్వాలిటీ. వీడు ఎవరికైతే దానం చేస్తున్నాడో వాడు సుఖపడాలి కానీ, వాడు శాంతి పొందాలి కానీ మీరు మనసు అనుకోవట. వాడు సుఖం అక్కర్లేదు, వాడు శాంతి అక్కర్లేదు. మనం దానం చేసినట్టు అందరూ చెప్పుకుంటున్నారో వాడు చూసుకుంటా అంటే ఇది కూడా రాక్షస గుణం. ఏమంటున్నాడు భగవంతుడు వాసుదేవుడు, వాడు కొన్ని కోట్ల రూపాయలు దానం చేసిన వాడు కూడా రాక్షసుడే. మనం ఎక్కడైనా తీసుకుని పడేస్తున్నాడు చూడండి, మనం బయటకు అనిపిస్తాం వాడు దానం చేశాడు, దానం తీశాడు, ఎందుకు తీశాడు? గొప్ప కోసం తీశాడు, సుఖం కోసం చేయలేదు. నువ్వు బాధపడుతున్నాడు ముఖ్యం కాదు, వాడు గొప్ప అడుగు ముఖ్యం. అంటే వాడు కూడా రాక్షసు చేసినాడు భగవంతుడు వాసుదేవుడు. ఎన్ని జన్మల సాధన చేయాలో, ఎంత తప్పించాలి? ఈ రోజు గురువు నుంచి తమ గురువు నుంచి బయటపడటం కోసం ఎంత తప్పించాలో, ఎన్ని కంపెనీలు కాదు
ఎవరో వాళ్ళకి అర్థం అవ్వడం కోసం చెప్పరు కొంతమంది. మేము గొప్ప పండితులను చెప్పుకోవడం కోసం చెప్తారు. వాడు కూడా రాక్షసుల మనిషి గాని చూస్తున్నాడు భగవంతుడు. వేషం వేసినా భాష అలా మాట్లాడినా కృత్రిమ జీవితం గడిపినా ఎవరు రాక్షస గుణాలు ఎవడు జ్ఞాపకించుకోండి. మానవ స్వభావాన్ని సునిశ్చితంగా ఎవరైతే పరిశీలించలేడు, ప్రకృతిని ఎవరైతే పరిశీలించలేడు, మానవ ప్రవృత్తిని ఎవరైతే పరిశీలించలేడు వాడు కవి కాదు. ఈ దండం ఉన్నవాడు వాళ్ళ లోపల సహజంగా అల్పత్వం ఉంటున్నారు. వాళ్ళు తక్కువ వాళ్ళు వాళ్ళు తెలిసే ఉదయాంతరాల్లో తెలిసే వాళ్ళు మనం తక్కువ వాడు అంటే వాడికి వచ్చి భావాలు తెలుస్తుంటారు కదా మనం చెప్పకపోయినా. ఈ భావాలు ఎదుటివాడికి కనపడకుండా, ఈ అల్పత్వం ఎదుటివాడికి కనపడకుండా, ఈ నీచత్వం ఎదుటివాడికి కనపడకుండా, ఈ కొత్త ఆలోచన ఎదుటివాడికి కనపడకుండా తాను బట్టి ఎదుటివాడికి పొడిగ్గా కనపడాలి, గొప్పగా కనపడాలని తను తను నమోదు చేసుకోలేక, తను తను దర్శించలేక, తనలో ఉంటే క్షుద్రత్వాన్ని దర్శించలేక ఎదుటివాడు మటుకు నన్ను మహాత్ములు అనుకో, నేను దురాత్మని అవ్వడానికి కానీ ఎదుటివాడు మటుకు నన్ను మహాత్ములు అనుకోవాలని తలంపుతో ఎవరుంటాడు వాడు కూడా రాక్షసుడు అంటున్నాడు భగవంతుడు. తనకు నీచి గుణాలు ఉండొచ్చు కానీ అది పోగొట్టుకోవడానికి ట్రై చేయలేక, ఎవరు దండం ఉందని పోగొట్టుకోవడానికి ట్రై చేసేటగా ఎదుటివాడు మటుకు తన పూజించాలని, తను గౌరవించాలని, దైవ లక్షణాలు ఇందులో ఉన్నాయని వాడు అనుకోవాలని ఇటువంటి భావాలు కూడా ఉంటాడు దంబో ఉన్న మనిషి అంటున్నాడు భగవంతుడు వాసుదేవు. అంటే తను తను చేర్చడానికి భయపడుతున్నాడు. అంటే ఏదో అది ఎస్కేప్ అవడం కోసం ఇలా చూస్తుంది. నేను సమాజాన్ని దేవుణ్ణి అది పెట్టుకుంటాం. ప్రజలందరూ సుఖంగా ఉండాలి, ప్రతి వ్యక్తి కూడా హ్యాపీగా ఉండాలి, ఎవరికి దుఃఖం కలగకూడదు అనే భావాలు హృదయపూర్వకంగా మీకు ఇష్టం వచ్చింది. నిన్ను పరిశీలించుకో అంటే ఎవరి వారు కోణాల నుంచి నిన్ను చూడాలని ప్రయత్నం చేయదు, నిన్ను ప్యూరిఫై చేసుకోవాలని ప్రయత్నం చేయదు. నువ్వు జపం చేసినా ధ్యానం చేసినా నీ కోసం చేసుకోవాలి, ఎత్త వాడు కోసం కోసం పూజ చేస్తావంటారు. సత్పురుషు లక్షణం ఏంటంటే ఇది మనసులో ఉంచుకోండి. వాడు ప్రయత్నం శరత పట్టి వాడికి ఎంతో కొంత ప్రయత్నం వాడు చేస్తున్నప్పటికీ వాడు నూటికి నూరు పాడు దైవానుగ్రహం మీద, దైవం యొక్క ప్రేమ మీద ఆధారపడి ఉంటాడు. వాడు చేస్తున్న ప్రయత్నం వాడికే కనపడదు. తను చేస్తున్న ప్రయత్నం చేస్తాడు, తన ప్రయత్నమే ఆధారపడి ఉండడు. కేవలం దైవానుగ్రహం మీద భగవంతుడి యొక్క దైవం మీద నూటికి నూరు పాలు ఆధారపడి ఉంటాడు. వాడి జ్ఞానం తన ప్రయత్నం చేస్తాడు, కానీ తన ప్రయత్నమే ఆధారపడి పట్టుకుంటాడు. దేవుడు ఆధారపడి ఉంటాడు, దేవుడి యొక్క దైవం మీద ఆధారపడి ఉంటాడు. తను తన ప్రయత్నం అకౌంట్ లో తీసుకోడు. ఎప్పుడైతే తన ప్రయత్నాన్ని తన అకౌంట్ లో ఉపయోగించాడు అది ఈశ్వరుడు అకౌంట్ కు రాసుకుంటాడు. ఈ అకౌంట్ ఇది రాసుకుంటాను, ఈశ్వరుడు రాయడానికి ఇది అకౌంట్, ఇది అక్కడ సీక్రెట్. ఆధ్యాత్మిక మార్గం ఆధ్యాత్మిక అభివృద్ధి అవ్వాలని ఇది సీక్రెట్. మీరు సాధన చేయాలి, సాధన చేస్తున్న భావన లేకుండా సాధన చేయాలి. దేని ఆధారపడ్డారు, కేవలం పరిపూర్ణంగా ఈశ్వరుడు మీద మీరు ఆధారపడి ఉండాలి. ప్రశ్నించడానికి వీళ్ళు ఎదురు చూస్తాడు, అప్పుడు ఆయన అనుగ్రహం మీకు కలిగింది. ఆయన అనుగ్రహం మీకు కలిగింది అనుకుని చేతిలో వద్ద నోట్లు వేసుకుంటే ఎంత తీరుకు ఆయన అనుగ్రహం కలిగితే మీకు మోక్షం రావు. అంత తీరు అనుగ్రహం మీకు కలగాలని శతంలో మీకు మోక్షం చెప్పామంటే ఏంటంటే, మీ లోకంలో ఉన్న ఆస్తి పాస్తులను వాడు జమ చేసుకుంటా ఉంటారు. ఇదో మనకి ఇంత ఆస్తుంది, అక్కడ ఇక్కడ ఇంత వస్తుంది, అక్కడ అంత వస్తుంది, ఇక్కడ ఇంత వస్తుంది, అక్కడ అంత వస్తుంది, ఇక్కడ ఉంటుంది, లేకపోతే ఇంత చదువుకున్నాం, ఇంత పాండిత్యం ఉందో, మనకి పుస్తకాలు తెలుసు, ఈ గ్రంథాలు చేయదు, ఈ డిక్షనరీలో మీనింగ్ రెండు చెప్పేస్తా, మనకి అన్ని తెలుసు. డబ్బుకి డబ్బు ఉంది, కీర్తికి కీర్తి ఉంది, మరి గౌరవానికి గౌరవం ఉంది, చదువుకు చదువుండి, ఇంకా మన ముందు వాడు పనికి వస్తాడు. నువ్వు రాక్షసి బాబా జనాలందరూ రాక్షసులు కొన్ని వెంటేస్తాను ఈశ్వరుడు. ఇది చెప్పకపోయినా మనం ఎన్ని వేసుకుంటా ఉంటాం ఈ రకమైన భావాలు చెప్తూ జీవిస్తుంది. నాకు ఇంత ఉంది అంత ఉంది, ఈ రకమైన నిరంతరం మన్నం చేస్తుంటే అది రాక్షస స్వభావం. నేను చెప్తాను, నేను భగవంతుడు చెప్తాను. లోకానికి సంబంధించిన వస్తువుల మీద నీకున్న విశ్వాసం కూడా దైవమే లేదు. చదువు ఎక్కువ ఉన్నవాడు, డబ్బు ఎక్కువ ఉన్నవాడు, అధికారంలో పెద్ద మూడు గుణాల వాళ్ళు ఏం చేస్తారంటే, ఎదటవాణి ఎలా కించిపడుద్దాం, ఎదటవాణి ఎలా గౌరవపడుద్దాం అని మనస్తత్వం వెళ్ళకుంటాం. అంటే నిజులు కూడా రాక్షసులే అంటున్నాడు. ఐశ్వర్యం చెప్పాలి, భగవంతుడు చెప్పడం లేదు. నీకు ఐశ్వర్యంగా ఎప్పుడు వాళ్ళు ఎందుకు గౌరవపడుస్తాను, నీ ఐశ్వర్యంగా ఎప్పుడు వాళ్ళు ఎందుకు కించిపడుస్తావు, ఎంత ఎంత కీటు పడుస్తావు ఒకటవాడు, నీ ఐశ్వర్యంతో దాచుకో, నీకు పాండిత్యుంటే దాచు. రామకృష్ణ పరమహంసు గారు చెప్పాడు, ఈ పండితులంతా కూడా రామబంధులు అనుకోవాలన్నారు. రామబంధులు ఏం చేస్తాయట, కాకుడు కంటే గద్దల కంటే చాలా పరిశీలిస్తాయి. దీని మీద గురి మీద ఉండటం దృష్టి రామబంధులు దృష్టి ఎక్కడ శ్మశానాల మీద ఉంటున్నారు. అంటే శ్మశానాన్ని తీసుకుని చవాలని పరిచయమని తిన్నామని ఈ పండితులు కూడా అంతే అన్నారు. దండవ దర్ప అభిమానశ అభిమానం అంటే ఒక రకమైన గర్వం. ప్రత్యేకం బయట పిల్లవాడిని అనుకుని వాళ్ళకి తెలియకుండా ఒకసారి తెలిసినట్టు నడుస్తారు. తెలియలేని టీచర్ అడగడం అది దీనిలో తెలుగు వాడు నాకు తెలియలేని నేస్తారని అడగడానికి ఏదో అర్థం వాడికి అభిమానం అర్థం. అది కూడా రాక్షసు కూడా శబ్దంలో తీసిన కోసం నేను అది అభిమానం కూడా. నీకు తెలియని విషయం పెద్దలను ఆచరించి పెద్దలకి సేవ చేసి అడిగి తెలుసుకో. అంటే కానీ అడిగితే మన గౌరవం ఎక్కడ పోతున్నాము, తెలుసుకోవడానికి నీ గౌరవం నీకు అర్థం ఎవరు తెలుస్తుంది అసలు. అంటే నటన పనికి రావాలంటున్నాడు భగవంతుడు వాసుదేవ స్వామి. అభిమానానికి దూరంగా ఉండు, దర్పానికి దూరంగా ఉండు, దండానికి దూరంగా ఉండు. ఇవన్నీ రాక్షసుకున్నాడు. నీ అభిమానం నీకే చెడు తీసుకొస్తుంది, నువ్వే నష్టపోతావు, జీవితంలో నష్టపోయింది. నువ్వే నాకు ఎంతవరకు తెలుసు ఎంతవరకు తెలియదు అన్న సంగతి తెలియదని కూడా శ్రవణం చేయాలి. శ్రవణం చేయడం ద్వారా తెలుస్తుంది మీకు ఎంతవరకు తెలియదు అన్న సంగతి తెలుసుకోవడానికి కూడా మీరు శ్రవణం చేయాలి.
నేను హృదయంలో ఆత్మ మనకి ఇంటికి అందటం లేదు అనుకుంటున్నాను. నేను హృదయంలో భగవంతుడు ప్రకాశిస్తున్నాడు కదా, ఇంటికి అందటం లేదు, రాక్షసుడు.
శ్రద్ధ లేని చోట మనసు నిలబడదు, భక్తి లేని చోట మనసు నిలబడదు. ఎక్కడైతే శ్రద్ధ ఉందో, ఎక్కడైతే భక్తి ఉందో అక్కడికి ఏకాగ్రత. మీకు ఒక విషయం మీద మనసు నిలబడుతుండేదంటే ఆ విషయం మీద మీకు శ్రద్ధ లేనట్టు కొండ గుర్తు పెట్టుకోండి. శ్రద్ధ లేని వాడికి జ్ఞానం
మీకు ఐశ్వర్యం ఉంటే ఉండొచ్చు, కానీ ఐశ్వర్యం మీరు కట్టుకోకపోయా కళ్యాణ గుణాలే నిజమైన సంపద.
నా కోపం వచ్చిందనుకోండి నేను నష్టపోతాను, మిమ్మల్ని నష్టపడతాను. అనుభవానికి అందుతుంది విషయం, కోపం వచ్చిందంటే నేను నష్టపోతాను, మిమ్మల్ని నష్టపడతాను. ఏ మనిషికైనా సరే వాడు ఎమోషన్ గ్రో అవుతున్నాడంటే తను తను ఎంతో నష్టపోతాడు, ఎంత వాళ్ళని కూడా నష్టపడతాడు. అంటే తనకు అపకారం చేసుకుంటాడు ఆత్మహత్య మనిషి, ఎంత వాళ్ళు కూడా అపకారం చేస్తాడు. అంటే నువ్వు ఇదాన్ని పొందవు, పరాన్ని పొందవు. ఈ లోకానికి దూరం అవుతావు, పర్లోకానికి దూరం. నీకు ఎవరు చెడిపోతుంది, పరం చెడిపోతుంది. ఎందుకు అనిపిస్తుంది కొన్ని కోపం రాకుండా ఎక్కడ ఆగుతున్నాడు మనకి ఉన్నది ఊపితేనుకోండి, ఎవరి మీద కోపం ఇస్తాడు? ఆత్మ ఊపితే రెండా ఒకటి, మరి ఎవరి మీద కోపం ఇస్తారు? ఈ బాడీ శని షాడో ఉన్నది ఒకటే వస్తువు, ఎవరి మీద కోపం ఇస్తాం? ఎదుట వాడికి నువ్వు చేసే మంచి అంతా కూడా నీకే తిరిగి వస్తుంది, ఎదుట వాడికి నువ్వు చేసే చెడ్డ అంతా కూడా నీకే తిరిగి వస్తుంది. ఉన్నది ఒకటే, ఇది ఎక్కడ అంటే తత్వం మనకి తెలియక ఆ లోతులు మనం పట్టక ఆ లోతుల్లోకి దిగడానికి ప్రయత్నం చేస్తే మనం కళ్ళు తిరిగి కళ్ళు తిరిగి సగం దూరం వెళ్ళి మనం వచ్చేస్తాం. మన తలంపు ఎల్లో, మన ఊహరెల్లో, మన ఆలోచనలు, మన మాటలు ఎల్లో, మన భయాలు ఎల్లో అక్కడికి అక్కడికి ఎక్కడ వాడి సగం దూరం వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చారు. నాకు మీరు ఎవరైనా అన్నం పెట్టారనుకోండి, అన్నం పెట్టి మీరు ఏమనుకుంటారు? నాన్నగారికి అన్నం పెట్టాము, చిన్నవాడు నాన్నగారు అసంభైత్వా నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమావిత్త ప్రజాన్యంలో ఉంచుతూ విధం. నేనే అందరు హృదయాల్లో ఉండి జఠరాగ్నిగా ఉండి నాకేం ఆకలి కనుక అన్నం తినగలమా? తినలేను. అందరు సమస్యలో నేను జఠరాగ్నిగా ఉండి అన్నం తినేవాడిని నేనే. మీరు ఎవరు నాకు పెట్టినట్టే ఈశ్వరం పెట్టినట్ట, మీరు ఎవరికైనా పెడితే గౌరవం కోసం పెడుతున్నారో లేదా ఈశ్వరుడు తింటున్నాడని పెడుతున్నారు? ఎవరు నాకు కడుపుని తెచ్చాను కదా, లోపల తినేవాడు ఈశ్వరుడు అనే భావనే కలిగిందా? ఈశ్వరుడు కూడా నీ దగ్గర భావనత్తమా? భావనలో శుద్ధి రాకపోతే హృదయానికి శుద్ధి రాదు, భావనలో బలం రాకపోతే హృదయానికి బలం రాదు. భావన తలపడు, మిమ్మల్ని తగు తీసుకున్న భావన అదేవిధి పాలు చేసిన భావం. అందుకే మీరు సత్పురుషుల ద్వారా గోటికీపుల భావాలు గుడికీపుల తత్వాలు గేట్ నచ్చే మరి గుడ్ నచ్చే ప్రతి గేట్ మన గుడి మీద గుడ్ మీద ఉండాలి. సత్పురుషుల తర్వాత మీరు చేస్తుంటే మీకు తెలియకుండా వాళ్ళ వైబ్రేషన్స్ మీదే పనిచేస్తారు. అందుకే రమత్వం ఏమంటే జ్ఞానం ఏమి చేయక్కర్లేదో దోషం జరుగుతుంటే చాలు, అది లోకానికి ముఖోపకారం. లోపల కుళ్ళు పెట్టుకుంటే, మెదడులో కుళ్ళు పెట్టుకుంటే, హృదయంలో కుళ్ళు పెట్టుకుంటే నువ్వు చదివిన పుస్తకానికి నువ్వు ఉత్తర భాషను చెప్పకపోతే మంచి భాషను చెబుతావా? భగవంతుడు చెప్పిన మాట్లాడు నువ్వు హృదయంలో దోషమన్నప్పుడు భగవంతుడు చెప్పిన మాట కూడా నువ్వు ఒక్కరిగానే తీసుకుంటావు, జ్ఞానం చెప్పిన మాట కూడా నీకు ఒక్కరిగానే కనిపిస్తావు. ఎందుకంటే ఆ మాటల్లో దోషం ఉండగా నువ్వు హృదయంలో దోషం ఉండగా నీకు ఒక్కరిగానే కనిపిస్తావు. అంటే వక్ర భాషను చెప్తాం కానీ మనకి మన అబ్బాయిలు రక్షిస్తారు లేకపోతే మన మనవాళ్ళు రక్షిస్తారని మన దగ్గర డబ్బులు రక్షిస్తారని భావన నిజంగా మనకుండా, కానీ భగవంతుడు మనం రక్షిస్తారని మనం ఎవరైనా అనుకుంటున్నాం అనుకోవడం మన భక్తులు అవ్వచ్చు. భగవంతుడు అనే వాడు ఒకరు ఉన్నాడు, వాడు నన్ను రక్షిస్తాడు అని ఎవరికైనా భావన, ఆ భావన కనుక నీకుంటే భగవంతుడు పడతాడు నీకు. ఈశ్వరుడు ఎక్కువ కృప మీద కూడా నమ్మకం లేదు, కృప లేకుండా ఈశ్వరుడు ఉంటాడా? శక్తి లేకుండా ఈశ్వరుడు ఉంటాడా? మనం నామం చేస్తున్నాం, వచ్చి నామం చేస్తున్నాం, వాడు శక్తి పడవాడు అయితే వాడి శక్తి మీద మనకు విశ్వాసం లేదు. మన భక్తులు ఎవరు వారు వేసుకోవచ్చు, ఇక్కడ వస్తుంది నీకు సోదర మహాశయ గారా ఇంకొక చిన్న రహస్యం. ఇంటికాడ పూర్తిని జరిగిపోయిన సంఘటన అత్మాని జ్ఞాపకం తెచ్చుకుంటుంటే అంతకంటే మరొక అపరాధం జరుగుతుంది. జరిగిపోయిన సంఘటన ఎన్నిసార్లు మీరు జ్ఞాపకం తెచ్చుకొని మీకు తగు వేసి కానీ భక్తులు కోరగలుగుతారు. జరిగిపోయిన సంఘటన రోజు తీసుకొచ్చి మీరు మన వస్తుంటారు, మీకు సాధనకు తగ్గేయడం కాదు. ఇక్కడ క్రోధం గురించి చెప్తున్నాడు, కోపం గురించి ఏమి చెప్తున్నాడు? నువ్వు నష్టపోతావు, ఎక్కడవాడి నష్టపోతావు. ఈ కోపం ఎప్పుడు వస్తుందంటే కోర్టు నుంచి కోపం పడుతుంది. నాకు కోర్టు ఎప్పుడైతే నెరవేరలేదు, నెరవేరని కోర్టు నుంచి కోపం పడుతుంది. వీడికన్న కోర్టు నెరవేర్చడానికి ఎవరో పెద్ద వస్తున్నారో వాళ్ళందరిలో కోపం పడుతుంది. వీరందరూ కలిపి నన్ను పెద్ద చేస్తున్నారనుకోండి అనుకున్న మాట వచ్చి నేను ప్రతిఘటించడానికి మీరు తీసుకెళ్తా, నన్ను ఒక్కసారి ఇంట్లో తీసుకెళ్లి సింహాసనం కూర్చోండి. మీకు ఎవరైనా చెడ్డ చేస్తుంటే అది ప్రతిఘటించకపోతే అది కూడా కారణంలో కారణం వేసినారు భగవంతుడు వాసన చేస్తాను. నేను చెప్తాను ఎందుకు అంటే ఏమిటి, నలభై దుర్గుణాలు నాశనం సద్గుణాలు దేవుని కలిగినప్పుడు, ఆ దేవుని కలిగినప్పుడు అది ఎద్దరు నేను జయించిన టైం జయించండి. కోపం కూడా తలండి, తలంపు రాకుండా ఎవరికైనా కోపం వస్తుంది. నిజమైన స్వార్థ కూడా ఎవరంటే భక్తిగా స్వార్థ కూడా ప్రహ్లాదం చెప్తే నేను చెప్పే భాగవతం మోక్షాన్ని కృషి చేసేవాడు అంతకంటే స్వార్థం ఏమండి? మోక్షాన్ని పొందడం కంటే నుంచి స్వార్థమే ఉండదు. భక్తి ఆవేశం కాదు, భక్తులు తన నిర్మలంగా తన విషయాలనేది లోకనేది దండి అనేది కాదు. ఒక భక్తి కాదు మోక్షాన్ని,
అక్కడ పట్టుతా స్వరూపాన్ని పొందుకుంటాం. రెండు సందహ, రెండు తప్ప, మూడు అభిమానం, నాలుగు సోదహ, సాక్ష్యం. సాక్ష్యం పరిచయం కఠినంగా మాట్లాడు, అన్నీ కఠినంగా మాట్లాడతారు, అసలుగా మాట్లాడతారు, ఒకే భాషలో ఎంత వరకు మాట్లాడతారు తెలియదు. నీగా మాట్లాడాలి, నిజంగా మాట్లాడాలి, నిజంగా మాట్లాడితే అతిగా మాట్లాడదు, మాట్లాడదు నిజం. నువ్వు మంచి మాట్లాడినప్పుడు అతిగా మాట్లాడదు, నిజంగా మాట్లాడు. ఈ విషయంలో రమణ మనిషిని చెప్తాను, అద్భుతం లేదు. నేను అలా చూస్తుంటే మీరు ఒక భరతంలో కనిపిస్తున్నప్పుడు, మీ భరతనప్పుడు మీ యొక్క బయటకు తీసుకున్నట్టుగా మీరు తెలియకున్నట్టు ఆటలు చెప్పుకోవాలని చెప్తాను. మీకు కూడా తెలియదు.
భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్ భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్ భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్
భగవాన్ నామం ఎప్పుడు స్మరిస్తున్నప్పటికీ ఏదో జన్మాంతర సంబంధాలు ఎదుర్కొంటుంది. భగవాన్ నామం చెప్తున్నప్పటికీ, భగవాన్ మాటలు చెబుతున్నప్పటికీ జన్మాంతర అనుభవం ఏది హృదయంలో దిచ్చుకున్నట్లు నామం చెప్తున్నప్పటికీ ఏ జ్ఞాపకాలు వస్తాయి, గత జన్మలో జ్ఞాపకాలు ఏదో హృదయంలో అవి కదులుతుంటాయి. ఏ జ్ఞాపకాలు అవి భగవాన్ నామం చెప్పేటికి మెదులుతూ ఉంటాయి. అటువంటి అడిగిరాని అనుభవం, అనుబంధం ఉన్నమాట భగవాన్ తోటి అనుబంధం ఉన్నమాట నిజమే నాకు, కానీ ఎప్పుడు కలిగిందో అనుబంధం, ఏ జన్మలో కలిగిందో, ఎక్కడ కలిగిందో మనిషిని వివరించాలి.